ఇవాళ రేపు నేను చెప్పబోయే రేపటి మాటలు మీరు చాలా ఏకాగ్రతతో గమనంతో వినాలి. 1990 జూన్ 2వ తారీఖున ప్రపంచ చరిత్రలోనే మానవ జాతికి తెలియని కానీ మానవ జాతిని పూర్తిగా మార్చివేసేటటువంటి సంఘటన జరిగినది. జూన్ 2, 1990 గాయత్రి జయంతి నాడు గాయత్రి పరివారంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఆ డేట్ యొక్క విలువ తెలుసు. తెలియని వాళ్ళకి ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అని తెలుసుకుంటే చాలు. ఆ సంఘటన జరిగినప్పుడు ఒక మాట, ఆ సంఘటన జరిగినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా జరిగిందో పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ఒక మాట చెప్పేవారు, రోగరహితమైనటువంటి జీవితానికి నేను పునాది వేశాను, రాబోయేటటువంటి రోజులలో నా ప్రేరణకు అనుగుణ్యంగా స్పందించినటువంటి వ్యక్తుల వల్ల 5 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ రోగరహితమైనటువంటి సమాజము ఏర్పాటు కొరకు, దాంతోపాటు ఇంకో 2 మాటలు వాడాడు ఆయన. రోగరహితమైనటువంటిదే కాకుండా వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం, 3వది మృత్యురహితమైనటువంటి జీవితమునకు నేను నాంది వేశాను. అది ఆయన చెప్పినటువంటి మాటలు ఆ రోజు. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహితమైనటువంటి జీవితానికి పునాది పడిపోయింది. ఇంకా ఈ పునాది మీద భవంతి ఎవడు నిర్మిస్తాడు, దానికి స్పందించగలిగేటటువంటి వ్యక్తుల ద్వారా ఆ భవంతి నిర్మించబడుతుంది. ఇవాళ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సుమారు 1 సంవత్సరం కిందట ఇప్పుడున్నటువంటి మల్టీనేషనల్ మెడికల్ కంపెనీస్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ మూతబడతాయి. మూతబట్టలేదు మాస్టర్, పెరుగుతున్నాయేవి చూస్తే అర్థమవుతుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఇవాళ 5-బెడ్ యోగా హాస్పిటల్ ఓపెనింగ్ చెందింది హరిద్వార్ లో. 5,000 యోగ సాధకులు అన్నాడు ఆయన, రోగులు అనేది అంటే ఒకేసారి ఎక్కడ 5,000 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అక్కడ ఇవ్వబడేది మందులు ఇవ్వము మేము, కేవలం యోగాసనాలు ప్రాణాయామం ద్వారా రోగ నివారణ చేస్తాము. ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఐడియా లేదేమో. ఇవాళ పతంజలి యోగ పీఠము ఉద్ఘాటన, దానికి వైస్ ప్రెసిడెంట్, 11 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, అనేక మంది రాజనీతిజ్ఞులు, ఫిల్మ్ యాక్టర్స్ వస్తూ, అందులో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ఒక ముస్లిం అతను ఏం చేశాడు అంటే ఈయన ఆశ్రమంలో యోగ ప్రక్రియలు నేర్చుకుని హజ్ యాత్రలో 4 చరణాలను పూర్తవుతుందండి హజ్ యాత్ర. ప్రతి చోట ఆయన ఈ క్లాసులు పెట్టేది. పాయింట్ అర్థమవుతుందా? ఎవరైనా హజ్ యాత్ర చేస్తున్నాడు అంటే ముస్లిం. అతను డైరెక్ట్ గా ఓపెన్ గా టీవీలో చెప్పాడు ఇవాళ పొద్దున్న, ఈ కేంద్రాలు నేను హజ్ యాత్రకు వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా ఏరియాలో చాలా పెట్టాను, నేను వాళ్ళకి నేర్పాను, అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ హాస్పిటల్ లెవెల్ అర్థమైందా మీకు? ఎంత సైజ్? 5,000-bed హాస్పిటల్. అందులో మందులు ఇవ్వబడవు, కేవలము యోగము ప్రాణాయామము ద్వారానే చికిత్స చేయబడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? మీరు నేను ఏం చేశామని కాదు, ప్రకృతిలో ఏం జరుగుతోందో చూసి మనము 1990 నుంచి కూడా ఆసనాలు ప్రాణాయామాల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నా, ఒక మెట్టు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటే అదే ఆసన ప్రాణాయామాలు. అంతకంటే ఎక్కువ ఏమైనా చెప్తున్నాడో మీరు టీవీలో చూశారు కదా, మీకు తెలియనటువంటి విషయం ఏదైనా ఆయన చెప్పాడా ఒక్కటైనా? కానీ తేడా ఏంటి? పట్టుదల. ఎక్కడ గుడుగుడు గుంచం గుంచారాగా అని ఒకచోటి కూర్చోకుండా ఆయన దేశం అంతా తిరిగాడు. మీరు మీ పక్కింటి వాళ్ళు రాలేదనేటటువంటి అపోహే తప్ప, ఫలానా వ్యక్తి ఎవడైనా వస్తేనే పని జరుగుతుంది తప్ప వాడు రాకపోతే పని జరగదు అనేటటువంటి భ్రాంతిలో ఉన్నారు. ఏ శక్తి పనిచేసిందో మీకు తెలియటం లేదు. అక్కడ ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటి ఏకైక శక్తి ఏమిటి అంటే శ్రీరామ శర్మ ఆచార్య శక్తి. కన్ఫ్యూజ్ కాకండి, నేను మనిషి గురించి మాట్లాడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర నా మొత్తము జీవితంలో నేను గడిపినది కేవలము 3-4 గంటలు మాత్రమే మొత్తం నా జీవితంలో. శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర నేను గడిపినటువంటి క్షణాలు కనుక మీరు లెక్కపెట్ట తలుచుకుంటే, అంతకంటే ఎక్కువ ఏం ఆయన దగ్గర గడపలేదు. అంతేత నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడటం లేదు, ఆ వ్యక్తి యొక్క చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను. ఆ చేతనత్వం ఒక్కటే పృథ్వీ గ్రహం మీద ఆవహించి ఉన్నది. మీకు అది అర్థం అవటం లే. సోలార్ సిస్టమ్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఈ గురు పరంపర గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఈ ఋషుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఏ ఋషులు తెలియదు మనకి, ఏ కాలం నాటి వాళ్ళు మనకి తెలిసింది ఏంటంటే మన శుద్ధీకరణ మీద ఎప్పుడో ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలోనూ ఎప్పుడో వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క చేతనత్వం వల్ల ఎదిగారు. అంటే ఈ ప్రపంచం అంతా ప్రపంచం అంటున్న పృథ్వీకరణం కాదు, దేని మీద ఆధారపడి ఎదుగుతోంది? సూర్యుడి యొక్క చేతనత్వం మీద ఆధారపడి ఎదుగుతోంది కదా. కానీ ఈనాడు ఉదయించినటువంటి సూర్యుడు ఆ ఋషుల కాలంలో ఉన్నటువంటి సూర్యుడు ఒకడు కాదు. అది అర్థమైంది కదా మీకు. మనం ఎలా పరిణామక్రమం చెందుతున్నామో సూర్యుడు కూడా పరిణామక్రమం చెందుతున్నాడు. సూర్యుడి యొక్క పరిణామక్రమాన్ని అందజేసేటటువంటి వ్యక్తిని గురువు అంటాం మనం, ఆధ్యాత్మిక విద్యావేత్త. అంటే గురువు అంటే ఎవరో అర్థం చేసుకోండి, ఆ అవగాహన మీకు లేదనుకోండి, ఎదగలేము మనం. ఆసన ప్రాణాయామాలతో ఆయన పతంజలి యోగపీఠము అని 5000 బెడ్ హాస్పిటల్ కట్టించగలిగితే మనం ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు చేయలేక ఆయన ఏమైనా కొత్తవి చెప్పాడా? చాలా ఈజీగా మనం అనేస్తాం, మాకు తెలుసండి అని. మరి తెలుస్తుంది ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు చేయలేకపోయామంటే ఆ సూర్యుడి యొక్క చేతనత్వంతో నువ్వు ఏకీకరణ చెందలేకపోయావు. ఎందుకు ఏకీకరణ చెందలేకపోయావు? నా దగ్గరికి ఈనాటికి కూడా చాలా మంది వస్తారు, ఏమండి ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా, గాయత్రి మంత్రానికి స్వరం ఉండాలా? మీరు చెప్పండి, ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చు చేయకూడదా కదా? గాయత్రి మంత్రం స్వరం ఉండాలా చెప్పండి. నాతో ఎన్నేళ్ళు ఉన్నారు కదా, ఉండాలా? అయినా నా వాళ్లే నన్ను వచ్చి మళ్లీ గాయత్రి మంత్రానికి స్వరం ఉండాలా అని అడిగితే ఏమి ఎదుగుతారు? మీరు ఏమి ఎదుగుతారు? క్లారిటీ, కాన్సెప్ట్ యొక్క క్లారిటీ చాలా స్పష్టంగా ఉండాలి. అందుకు గురువు కావాలి. నువ్వు ఏ వ్యక్తి యొక్క చేతనత్వానికి అనుగుణంగా దీ రెండు రైతే పాయింట్ ఏంటి అంటే నువ్వు ఏ వ్యక్తి యొక్క చేతనత్వానికి అనుగుణ్యంగా జీవిస్తున్నావు దాన్ని బట్టి రూల్స్ మారుతాయి. పాయింట్ అర్థమవుతుంది కదా. అంతేత అక్కడ గురువు ఎవరు అన్నది ముఖ్యం, గురువు చెప్పింది ముఖ్యం. మరి మిగతా వాళ్ళ పుస్తకాలు చదవచ్చా చదవకూడదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తాయి కనుక మిగతా ఆదర్శం చదవద్దని పూర్వకాలంలో చెప్పేవారు. మరి ఈ కాలం అది కుదరదు. సమన్వయం కావాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పానో నేను, 83-84 లో అనుకుంటాను అమలాపురంలో, అప్పటికి నాకు ఇంకా తెలుగు రాదు మాట్లాడటం కూడా కరెక్ట్గా. ఇప్పుడు వస్తున్నాను నేను అంటలేదు కానీ అప్పటికంటే కొంచెం బెటర్. ఒక వేద పండితుడు వచ్చి మీరు గాయత్రి మంత్రాన్ని స్వరం లేకుండా చెప్తున్నారండి, నేను ఇలా మా గురువు ఇలా చేయమని చెప్పాడండి చేస్తున్నాను అన్న రెట్టించాడు. సరే మంచిదయ్యా, నువ్వు వేదాలు నేర్చుకున్నావు కదా, వేదాలన్నీ స్వరంతో ఉన్న కదే వేద మంత్రాలు. అవునండి. మరి ఆ స్వరంగా ఆ వేదాలు నేర్చుకోవటానికి నీకు ఒక రోజులో వచ్చిందా? ఎంత కష్టం అండి ఆ స్వరాలు నేర్చుకోవటం. నాకు 8 ఏళ్ళు పట్టింది అన్నది. ఎంత టైం పట్టింది అతనికి? అంటే ఈ 8 ఏళ్ళు ఆ మంత్రాలు ఎలా చదివాడు వాడు? ఏమయ్యాడు? బుద్ధి ఉందా? అర్థమవుతుందా? ఏం చెప్పానండి, స్వరం ఉండాలో అవుతా ఉండాలో అవుతా నాకు తెలీదు. పాయింట్ అర్థమైందా? కానీ నాకు స్వరం రాదు కనుక ఇది ఎగ్గొడతాను అనేటటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు నా తల్లి చూపించి ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. మానేయండి, నువ్వు చేయమనవలేదు. నేను చెప్పే లాజిక్ అర్థమైంది కదా. స్వరం రావాలి అంటే నువ్వు నేర్చుకుంటే వస్తుంది. అనంతపూర్లో నేను పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత వచ్చాను, అనంతపూర్కి వచ్చాను నేను. జస్ట్ పీహెచ్డీ పూర్తి చేశాను, వచ్చాడు టీడీ వేద పాఠశాల, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో మేము శ్రీ సూక్తం స్వరయుక్తంగా నేర్చుకున్నామండి. ఈ పూటకి మాకు తిండి లేదు. వాళ్ళు ఏం చేశారు వాళ్ళు? శ్రీసూక్తము ఎలా నేర్చుకున్నారు వాళ్ళు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వేద పండితుల దగ్గర నేర్చుకున్నారు. శ్రీసూక్తమును నేర్చుకుని తిండికి కూడా గతలేని వాడివి, నీ స్వరం మీద నాకు నమ్మకం ఎలా ఉంటుంది? అడిగే దమ్ము లేదు ఎవడికి. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పాడేస్తూ ఉంటే అది కరెక్ట్ అని ఒప్పేసుకోవడమేనా? రిజల్ట్ ఏది? వెర్ ఇస్ ద రిజల్ట్? నీ స్వరానికి రిజల్ట్ ఉందా? 1962లో సత్యసాయి ఓ వేద పాఠశాలని పెట్టడానికి ట్రై చేసింది. ఓ వేద పాఠశాలని ట్రై చేసిన తర్వాత ఆయన ఏంటి గ్యారంటీ ఇచ్చాడు అంటే, ఎవరి పిల్లలు అయితే నా ఈ వేద పాఠశాలలో, అప్పటికి ఇంకా ఆయన ఇంత గొప్ప వ్యక్తి కాలే 1962లో, ఎవరైతే ఈ వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటారో వాళ్ళు భవిష్యత్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అవుతారు అన్నాడు. అన్న తర్వాత అది చదివినప్పుడు నేను అప్పుడే జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యాను, మనసులో ఒక ఊపు వచ్చిందనమాట, నేను వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడికి. అప్పుడే జంషెడ్పూర్ నుంచి మా అత్తయ్య వచ్చింది, సమ్మర్ హాలిడేస్ లో వచ్చింది. యజ్ఞ పురుషుడు యజ్ఞ ఒక పుస్తకం, మయూరాసనస్థం అనేటటువంటి ఆయన ఒక మయూరాసనం మీద కూర్చునుంటే సత్యసాయిబాబా, అందులో ఒక ఫోటో ఉంది. అక్కడ ఇదే పొలంలో వచ్చి ఆయన ఏం చెప్పాడు అంటే, వేదాలు కరెక్ట్ కానీ వేద పండితులు కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. సైన్స్ ఈజ్ రైట్, ఆస్ట్రాలజీ ఈజ్ రైట్, కానీ ఆస్ట్రాలజీ ఈనాడు మనకి చెప్తున్నటువంటి ఆస్ట్రాలజికల్ సైన్స్ కరెక్టా తప్ప అంటే మనసులో ఎవరికి కరెక్ట్ గా చెప్పడం చేత కావటం. మరి కరెక్ట్ గా చెప్పడం చేత కావటం లేదు అంటే ఆస్ట్రాలజీ రాందా? పాయింట్ అర్థమవుతుంది కదా. కానీ అదే పిచ్చి 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 ప్రశ్నలు మళ్లీ మళ్లీ నన్ను అడుగుతూ ఉంటే నేనేం, అంటే ఎందుకు అది అడుగుతున్నారు? వాళ్ళ గురువు ఏం చెప్పాడో అన్నది వాళ్ళకి తెలియదు. శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పాడో ఎవరికి తెలియదు. ఇందుకు తెలియదు అంటే చదవరు కనుక. మరి చదవకపోతే ఏం చేయాలి? నేను చెప్పినటువంటి లెక్చర్స్ అయినా మీరు టేపులు వినాలి, అది చేయలేదు. చేత నేను విచిత్రమైనటువంటి నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ కూర్చున్నప్పుడే నేను ఏమైనా చెప్తాను, నేను అలా కిందకి దిగాక ఏమి చెప్పను. మరి ఆ నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు చాలా ఏకాగ్రతతో నేను చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇవాళ విన్నా రేపు సాధారణంగా నన్ను అడిగిపిస్తుండే కాదా? దానికి నేను జవాబు ఇచ్చాను. ఈ జవాబు అర్థం కాలేదు, నేనేం చూసేది నాకున్న తెలియటట్లేదు. మళ్ళీ అడిగితే తమాషా అది, అది కాదండి అలానా ఆయన చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఫలానా ఆయన చెప్పాడు. ఇంతకి నీ గురువు ఎవడు? ఫలానా ఆయన నేనా? ఫలానా ఆయన నీ గురువు అవుతే ఆయన చెప్పినట్టు చేసుకో, నేను నీ గురువు అవుతే నేను చెప్పినట్టు చేసుకో. కాదండి మీరు చెప్పింది కూడా నచ్చలేదు, ఇంకో గురువు నేర్చుకో. వెరీ సింపుల్ సొల్యూషన్, అర్థమైందా? అందరికీ అర్థమవుతుంది కదా. ఇందులో నేను చెప్తున్నాను కనుక విను అని నేనే అంటానులే, ఇంకేట నాకేమీ తెలియదు. నాకేం తెలుసు అంటే ఆయన చెప్పింది తెలుసు. కానీ నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే, ఈ కేంద్రము శ్రీరామ శర్మ ఆచార్య యొక్క సంస్థకి, శ్రీరామ శర్మ యొక్క ఆలోచన విధానానికి కేంద్రం అవ్వాలి. మాతాజీ పెద్ద ఫోటో ఉంది, గురువుగారి పెద్ద ఫోటో ఉంది, గాయత్రి మాత పెద్ద ఫోటో పెట్టడం చేత కాలేదు. కెన్ యూ అండర్స్టాండ్ యువర్ సీరియస్నెస్? నేను చెప్పాలి. ఆ రెండు పెద్ద ఫోటోలు తెచ్చిన వాళ్ళు ఆ మధ్యలో ఆ చిన్న గాయత్రి ఫోటో ఎందుకు? ఈక్వల్ సైజ్ గాయత్రి ఫోటో పెట్టేస్తుందా? మాకు తక్కింది మాస్టారు చెప్తే ఏమనుకుంటారు? ఇంక నీ రాష్ట్రం మనకి రావద్దు, మనది అనుకోవాలి మీరు. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏమనుకోవాలంటే ఇది నాది. మరి అలా ఉంటే ఎక్కడ చూస్తూ ఉంటుంది? ప్లస్ గురువు గారి మొహం మీద నుంచి తీగలు వెళ్ళాడుతుంది, తుప్పెట్టినటువంటి తీగలు. నీకు ఉన్నటువంటి గురుభక్తి అది, కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. అంతే తప్ప మాదేంటుందంటే ఇఫ్ యు కమ్ హియర్ ఇట్ ఇస్ యువర్స్. మీరు ఆ బాధ్యత తీసుకోలేకపోయినా అనుకోండి, మీరు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, దాన్ని అందంగా ఒక గుడిలాగా తయారు చేయలేము అక్కడ సిమెంట్తోనూ దాంతోనూ. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు ఆయన 5-bed హాస్పిటల్ కట్టగలిగాడు, మనం ఇంకా ఎక్కడున్నాం? కారణం ఏంటి అంటే మీకు తెలియక కాదు, మీకు ఇప్పటికీ కూడా మీ గురువు మీద భక్తి లేదు, మీ వ్యక్తిత్వాల మీద మిమ్మల్ని పక్కవాడు ఏమంటాడో అనేటటువంటి బాధ ఉంది. కాబట్టి ఎదగాలనేటటువంటి కథన లేదు. అది అసలు పాయింట్ అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఇది మీరు అర్థం చేసుకోండి. ఇచ్చేటంటే ఈ క్లాస్ అయిపోయాక ఇంకొక క్లాస్ అయిపోయాక ఒక సంవత్సరం పాటు నేను ఈ విషయాలు అసలు పుస్తకాల్లో రాసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎన్నిసార్లు నేను చెప్తాను నేను ఇది మీకు, పుస్తకాల్లో ఉన్నాయనుకోండి. ఫిలాసఫీ లేడు, పుస్తకాలు ఉన్నాయి. వివేకానంద లేడు, పుస్తకాలు ఉన్నాయి. అరవిందో లేడు, పుస్తకాలు ఉన్నాయి. నేను చదివి చెప్తున్నాను. కానీ అసలు యూ డోంట్ థింక్ అట్ ఆల్. ఆశ్రమం అన్నది అందుకు ఇక్కడికి వచ్చి కూర్చోమంటాను. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటారో నేను ఎప్పుడు చాలా సార్లు ఈ ఆశ్రమంలో చాలా మందికి చెప్పాను. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండరా, టేక్ ది రెస్పాన్సిబిలిటీ. పక్కవాడు ఏమనుకుంటాడు? అంటే పక్కవాడు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ శ్రీరామశర్మ ఆచార్య ఫర్ యూ, నాట్ ఫర్ మీ. నిర్మోహమాటంగా చెప్తున్నాను కదా, ఇది ఇది ఇదివరకు ఇదే ఇదివరకు కూడా చెప్పేవాడిని, ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎదగాలి అంటే నా ఒక్క వల్ల ఏ ఎదగదు, ఇంపాసిబుల్ అది. ఎదగాలి అంటే ఏ కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ థాట్స్ ఉండాలి. ఈ కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ థాట్స్ లో శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క గొప్పతనం ఏంటి అంటే మూడు కలవన్నటువంటి శక్తులను సమీకరణ చేశాడని. గాయత్రి, సావిత్రి, కుండలి. రాజమండ్రి వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదంతా నేను నన్ను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నాను, కానీ అది అందరికీ వర్తిస్తుంది. గాయత్రి, సావిత్రి, కుండలి. చాలా మందికి అవగాహన లేనటువంటి విషయం ఏంటి అంటే గాయత్రి కానీ సావిత్రి కానీ కుండలిని కానీ మీ శరీరంలో ఉండదు. మీ శరీరంలో ఉండేటటువంటి శక్తి అది కానే కాదు. అంచేత దానివల్ల నా శరీరంలో ఈ మార్పులు వచ్చాయి ఏం కావు. తీగలోంచి కరెంటు వెళ్తూ ఉంటుంది, తీగేమవుతుంది? తీగకే అవ్వదు, మహా అవుతే అవుతుంటే వేడెక్కుతుంది. మహా అవుతే అది కూడా మీరు ఎక్కువసేపు వేసి ఉంచుతే, మనం చేసేటటువంటి సాధనలో ఎక్కువసేపు అయితే మనం 5 నిమిషాలు కూడా కరెక్ట్ అయ్యేవు. నువ్వేదో 3 నెలలో 4 నెలలో కంటిన్యూస్ గా కనుక చేస్తే నీ శరీరంలో దాని యొక్క స్పందనలు వస్తాయి. మరి వచ్చిన స్పందనని ఏంటి మార్చుతారు? పుస్తకాలు చదివితే వచ్చే ప్రమాదం అది. అందువల్ల వేదాలు ఎప్పుడూ పుస్తకాలు క్రోడీకరించలేదు. పుస్తకాలు చదివితే వచ్చే గొడవ ఏంటి అంటే మానవ మస్తిష్కము ఎలా పనిచేస్తుంది అంటే దాని తర్వాత దిల్ అనుకుంటావు సినిమా పేరు, మరి తప్పు చెప్పొచ్చు నేను. హీరో గారు ఏం చేస్తూ ఉంటారంటే సోఫా మీద కూర్చొని ఫిల్మ్ పేరు చదువుతూ ఉంటాడు. తండ్రి వచ్చేవరే అలా కాలి మీద కాలు వేసుకుని ఫిల్మ్ పేరు చదవకపోతే పుస్తకాలు సిలబస్ చదవచ్చు కదా, చదివాక చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వచ్చాక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చాక దర్జాగా కాలి మీద కాలు వేసుకుని చదవచ్చు కదా అన్నది. మరి అదేగా ఇప్పుడు నేను చేస్తాను. పాయింట్ అర్థమైందా? మీకు వచ్చే అనుభూతులు ఈ అనుభూతులు అన్నమాట. తండ్రి చెప్పిన అనుభూతి వేరు, తండ్రి ఏం చెప్పాడు? పాయింట్ అర్థం అవుతుంది కదా. అంచేత మీకు గాయత్రి కానీ సావిత్రి కానీ అక్కడ వచ్చేటటువంటి అనుభూతులు మీరు ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అనుకుంటే అది ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటారు. ఈజీగా రావు, భయపడకండి. అధ్యయనం చేసుకోండి, బాగా అధ్యయనం చేసుకోండి. చదవకుండా ఏ సాధనలో మొదలెట్టకండి. మళ్ళీ మళ్ళీ చదవండి, అవగాహన చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండండి. నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఇవాళ కూడా ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. చాలా జాగ్రత్తగా ఆ మ్యాజిక్ అర్థం చేసుకోండి. రామ్దేవ్ మహారాజ్ ఓపెనింగ్ సెరమనీ చూపిస్తూ ఆయన ఇదివరకు చేసిన ఒక ఫైవ్ షాట్ లో కుండలిని జాగడానికి ఒక ఆసనం చూపిస్తున్నాడు ఆయన. ఆ ఆసనం పూర్తి చేయకుండానే ఇక్కడ ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అంటే ఏం జరగాలి ముందు, అసలు ఆసనం ఏం చేస్తున్నాడు, ఏ కాలు ఎలా పెట్టాడు, దేన్ని ఎలా చేయాలి, ముందు ఒక అవగాహనకి రావాలి. ఆసనం పేరేంటి, చేశాక ఏం చేయాలి, మీరు ఆ ఆసనం యొక్క ప్రతి స్టెప్ ముందు మీ మైండ్ లో క్లియర్ అవ్వాలి. కానీ మీరు ఎప్పుడైనా చూసారు ఆ ఆసనాలు ప్రాక్టీస్ చేయించేటప్పుడు అసలు పాపం ఆయన చెప్తూనే ఉంటాడు గురువు ఇక్కడ, అసలు వాళ్ళు అప్పుడు మొదలెట్టేస్తారు ఆసనాలు అయితే, అసలు వెన్ను కూడా పూర్తిగా ఆ తప్పు జరగటం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఏ సాధన చేసినా మీకు ఏ ప్రమాదము జరగదు. ఏ సాధన చేసినా మీరు ఒకటి అది గుర్తుంచుకోండి. ఇంకేంటే ఈ ఆధ్యాత్మిక సాధనలలో ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది, అది మనం మర్చిపోతూ ఉంటాం. మనం దాన్ని ఏమంటాం అంటే కీలితం అయి ఉంటాయి. అది కీలితం అంటే ఏంటి, అది లాక్ అయిపోయి ఉంటాయి. నీ ప్రయత్న తీవ్రత కరెక్ట్ గా ఉంటే ఏదో ఒక గురువు వచ్చి నిన్ను దాన్ని లేపేస్తాడు. లేదు అంటే గురువు రాసిన పుస్తకాలు చదివితే మీరు అవగాహన చేసుకుంటే ఓపెన్ అవుతుంది. కానీ బిఫోర్ టైం ఓపెన్ అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. బిఫోర్ టైం అంటే అర్థం ఏంటి, మీకు దానికి తగిన మానసిక పరిపక్వత శారీరక పరిపక్వత లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శక్తులు మీలోకి దిగవు, అసంభవం. మరి దిగింది కదా మాస్టారు, ఎండాకాలంలో ఎండ దెబ్బ తగిలితే అది కూడా కుండలిని దెబ్బ అనుకోవచ్చు మీరు. ఇంకెంత సిమిలారిటీస్ ఒకటే. అంచేత ఎండ దెబ్బ తగిలిన వాళ్ళందరికీ కూడా కుండలిని జాగరణ అయిపోయింది, అయిపోయింది. క్రిటిసైజ్ చేయడానికి చెప్పటం లేదు, అవగాహన చేసుకోండి. నహి కళ్యాణ కృత్కస్య దుర్గతిం తాతగరిచతి. డైరెక్ట్ గా కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నహి కళ్యాణ కృత్కస్య, నువ్వు మంచిగా చేద్దామనుకుని నువ్వు ఏం చేసినా అపమార్గంలో నువ్వు వెళ్ళలేవు, గ్యారంటీ అది. అక్కడ తర్వాత ఏం చెప్తాడు, మామూలు పాపం కాదు, నువ్వు చాలా పెద్ద పాపాలు చేసినా ఈ చిన్నది నువ్వు చేస్తే ఆ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అన్ని ఇది అంటూ వింటూ ఇదంతా అవగాహన చేసుకుంటూ నేను ఈ సాధన చేయటం వల్ల నాకు ఈ బాధలు వచ్చాయి ఏమనాలి, మీరు ఆలోచన. సాధన వల్ల బాధ రాలేదు, సాధనలు చెయ్యకపోవటం వల్ల బాధ వచ్చింది. మీకు అది అర్థం అవటం లేదు, సాధన వల్ల బాధ ఏం రాదు. విడిచికొట్టింది కదా మాస్టర్, భగవంతుడికి ఇదే పని. ఎవడు కరెక్ట్గా చేయటం లేదో చూసి వాడిని ఏం చేయాలి, ఇదే పని పాపం. అంటే అసలు భగవంతుడు అనేటటువంటి ఆ దివ్యమైన శక్తికి మీరు పెట్టే పేర్లు ఏంటి, ప్రేమస్వరూపుడు కదా. త్వమేవ మాతాజ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అంటూ ఈ తల్లి తండ్రి స్నేహితుడు ఏం చేస్తాడు, పుట్టుకెళ్ళేస్తాడు. ఎప్పుడైనా మీరు విన్నారా, పిల్లలు తప్పు పని చేస్తే తల్లిదండ్రులు బయట వాళ్ళ దగ్గర నుంచి షీల్డ్ చేస్తారు. మావడేనండి తప్పు, నేను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్స్ నాతోనే అనేవాళ్ళు, మా వాడు బాగా చదివాడండి, పరీక్ష రోజు తల్ల పొచ్చింది కనుక వాడికి సీట్ రాలేక అంటూ పక్కవాడు వాడుకి అసలు ఎప్పుడైనా చదివితే కదండి వాడు, వాడికి సీట్ ఎలా వస్తుంది అనుకున్నారు అండి? పాయింట్ అర్థమైందా? పక్కవాడికి సీట్ ఎందుకు రాలేదు? చదవలేదు కనుక. వీడి కొడుకు ఎందుకు చదివి సీట్ రాలేదు? పాపం చదివాడు కానీ ఆ రోజే తలనొప్పి వచ్చింది వాడు, పాపం పని కట్టుకుని వచ్చింది తలనొప్పి. పాయింట్ అర్థమైంది. ఇక్కడ తండ్రి యొక్క హృదయం, ఆ హృదయం ఏం చేస్తుంది? షీల్డ్ చేస్తుంది. ఎవడు నీలాంటి దద్దమ్మ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే షీల్డ్ చేస్తుంటే, ఆ జగత్పిత అయినటువంటి ఆ శక్తి మిమ్మల్ని షీల్డ్ చేయకుండా బాధ పెడుతుందా? వెరీ అన్ఫార్చునేట్. అలాంటి గురువులు ఉన్నారు చెప్పేవాళ్ళు. ఆ గురువుకి నేను చెప్పినటువంటి మాటలు చెప్పి వాళ్ళ నోరు ముయించగలిగేటటువంటి సామర్థ్యం లేనటువంటి శిష్యులు నాకున్నారు. శిష్యులున్నారు, మరి నాకు తెలియదు వాళ్ళు ఎవరు, ఏమో ఎవరు వాళ్ళు. అంతేత ఏ సాధన చేయటానికి కూడా మీరు భయపడొద్దు. కానీ ఏ సాధన చేసినా రిజల్ట్స్ రావాలి అంటే ముందు అవగాహన కావాలి, పరిపూర్ణమైనటువంటి అవగాహన కావాలి. స్వాధ్యాయం అంటాం. ముందు మీరు ఏదైనా ఒక సాధన మొదలెట్టదలుచుకున్నప్పుడు 10-15 సార్లు చదవండి దాన్ని మినిమం. చదివాక ప్రతి స్టెప్ మీ బుర్రలో పడాలి. మేము కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేయిస్తున్నప్పుడు బట్టి కొట్టిస్తాం ప్రొసీజర్. ఇక్కడ ఎవరైనా ఉన్నారు సైన్స్ స్టూడెంట్స్? అంతే కదా, ముందు ప్రొసీజర్ బట్టి కొట్టిస్తాం మొత్తం ఆల్ ది లెవెల్స్. ఫస్ట్ గ్రూప్ దగ్గర నుంచి 8th గ్రూప్ వరకు, 7th గ్రూప్ వరకు ఆ అనాలిసిస్ టేబుల్ కంటతా పట్టిస్తాం, అప్పచెప్పించుకుంటాం. అంతే తప్ప పుస్తకం ఇలా పక్కన పెట్టుకుని వచ్చిన హోమియోపతి ఎందుకు పైకి రావటం లేదో తెలుసా? 99% హోమియోపతి డాక్టర్స్ పుస్తకం చూసి మందిస్తారు. చచ్చినా పైకి రాదు హోమియోపతి, ఇంపాసిబుల్. పుస్తకం చూసి మంది ఒకటి. నాకు హోమియోపతి నేర్పినటువంటి గురువు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి సినిమాలో యాక్టర్స్ చూపించి వీడికి ఏం మంది వేస్తాం అనేవాడు. మూమెంట్, బాడీ మూమెంట్ మంది ఇచ్చేవాడు. అంతే తప్ప అక్కడ ఏంటది చిట్టా పట్టుకుని మీ తాతకు వచ్చిందా మీ ముత్తాతకు వచ్చిందా? టిల్ నౌ ఐ కాంట్ అండర్స్టాండ్ ఆ క్వశ్చన్ కి సెన్సిబిలిటీ ఏంటో. ఇనఫ్ ఎక్స్పీరియన్స్ హోమియోపతిలో, మామూలుగా ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద డాక్టర్లకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థమైందా మీకు? చదవటం మొత్తం పిక్చర్ సాధనది మీకు ముందు వచ్చేయాలి. అది ముందుకు వచ్చాక మీరు సాధన చేస్తున్నారనుకోండి, అసలు నల్లేరు మీద బండిలాగా సాధన. మా గురువు గారు చేసిన అన్ని సాధనలు నేను చేశాను, ఆయనతో పాటే చేశాను. చూసారా ఎన్ని అబద్ధాలు చెప్తాను నేను. మొదటి ఇందాక ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఆయన ఏ సాధన చేసినా ఒక నెల రోజుల ముందు అఖండ జ్యోతిలో ఆయన మ్యాగజైన్లో రాసేవాడు. ఆయన ఒక నెల రోజుల ముందు ఏ సాధన చేసినా అది చదువుకుని ఒక నెల రోజుల పాటు క్షుణ్ణంగా ఆయన అక్కడ హరిద్వార్లోనూ, మరి ఆయన ఎక్కడ చేసేవాడో నాకు తెలీదు, నేను ఇక్కడ చేస్తున్నా. నేను ఈ సాధనలు చేస్తున్నానని చాలా మందికి ఈనాటికి తెలియదు. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మాకు టైం లేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు. 40 మంది సుమారు గురువుల దగ్గర శ్మశానంలో కూడా నేను సాధన చేశాను. నేను చేసిన సాధన చేస్తున్నట్టే వాడికి ఇప్పటికే తెలియదు నేను ఏం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, మీరు సాధనలు చేయదలుచుకుంటే మీరు పక్కవాడికి తెలియాల్సిన అవసరమే లేదు. అసలు ఇంతేత మీరు ఒకటి గుర్తుంచుకోండి, అసలు పక్కవాడు ఎప్పుడు కూడా వాడు మీ కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా మీ తప్పుల్ని మాత్రమే చూడటానికి ట్రై చేస్తారు తప్ప మీరు చేస్తున్నది చూడు చూడడు. అది నా అనుభవం. అది 40 మంది గురువులు చెప్పినటువంటి అన్ని సాధనలు చేసినటువంటి నేను ఏ సాధనలు చేశానో నేనే మర్చిపోయింది. ఎవరికి తెలిస్తే కొంచెం మా అమ్మకి తెలిసేది, కానీ ఆవిడికి అనుమానమే, ఆవిడికి స్పష్టంగా తెలియదు ఏం చేశాను. చేత ఆ ప్రశ్నకి జవాబిస్తున్నాను నేను. మాస్టరు నన్ను మా ఇంట్లో వాళ్ళు చేయనివ్వటం లేదు, మా అత్తగారు చేయనివ్వటం లేదు, మా భర్త చేయనివ్వటం లేదు. నేను జవాబు వచ్చింది కదా, అర్థమైందా? నువ్వు కరెక్ట్ గా కనుక అవగాహన చేసుకుని సాధన చేస్తూ ఉంటే అసలు నువ్వు ఏం సాధన చేస్తున్నావు, నువ్వు చేస్తూ ఉన్నా కూడా పకోడీ. అందువల్ల దాన్ని రాజవిద్య రాజవీయం అన్నావు. అందరి ప్రశ్నలకి జవాబు ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ప్రభంజనము సూర్యుడి యొక్క సుమారు 24 లక్షల సంవత్సరాల పరిణామ క్రమము తర్వాత భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్నే సీల్ చేసి వెళ్ళిపోయాడు. దాని ఎఫెక్టే ఏది జరిగినా పృథ్వీగ్రహం మీద. మరీను మీరు మీ గురువు గారు కనుక అంత గొప్ప చెప్పుకుంటారు, కరెక్ట్ గా కనుక పృథ్వీగ్రహము ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారికి స్పందించి ఉంటే, యుఎన్ఓ యొక్క జనరల్ సెక్రటరీ ఏం చెప్తే అది పృథ్వీగ్రహం మీద జరిగి ఉండేది, అవునా కదా? ఎన్నో ఇప్పుడు అసలు దాని వాల్యూ ఏం లేదు, కానీ ఒకవేళ అది యుఎన్ఓ అంటే అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనా? యుఎన్ఓ అని ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు అయ్యాక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కామన్ గా ఒక సెంటర్ పెట్టుకుని ఇక్కడి నుంచి మేము చేసుకుంటాము అని. అంతేదా? ఏదైనా కనుక యుఎన్ఓ జనరల్ సెక్రటరీ ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇంప్లిమెంట్ అవ్వాలి. ప్రస్తుతం అవటంలే. మన భౌతిక జగత్తులోనే ఒక వ్యక్తి చెప్పిన ఆర్డర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు చేసి తీరాలి అని మీరు ఒప్పుకుంటూ ఉంటే మీ ఉద్దేశం ఏంటి? పృథ్వీ గ్రహానికి ఇంతమంది గురువులు వస్తారా? ఒకడే ఉంటాడు. భౌతిక రాష్ట్రాలకే ఒక యూనిట్ ఉంటే చాలు అని ఈనాడు ఆలోచన విధానం వచ్చేసింది. ఆచరణలో రావటం లేదు. పంట తోంది లాజిక్ చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. అలాంటప్పుడు ఆధ్యాత్మిక విద్యకి చెప్పేటటువంటి కేంద్రము అనేకం ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ఒకటే అనేక రూపాలుగా రావచ్చు. ఇది వేరే విషయం. నేనే ఇంటర్మీడియట్ వాళ్ళకి కెమిస్ట్రీ చెప్తాను, ఫస్ట్ బిఎస్సీ వాళ్ళకి చెప్తాను, థర్డ్ బిఎస్సీ వాళ్ళకి చెప్తాను, ఎంఎస్సీ పై కెమిస్ట్రీ వాళ్ళకి చెప్తాను. ప్రాక్టికల్ నేనే చెప్తా ఒకే రోజు. మరి వాళ్ళకి ఒకలాగా చెప్తాను, వీళ్ళకి ఒకలాగా చెప్తాను. ఈ మతాలన్నీ ఉన్నాయే. ఆ దేశకాల పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఏ మతము కూడా 1500 సంవత్సరాల కంటే కొత్తదేం లేదు. ఇప్పుడు అన్ని కూడా పాతవే. అప్పటికీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేవు. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేవు. ఈ ఫెసిలిటీస్ లేవు. అంచేత వాళ్ళు ఏం చేయాల్సి వచ్చేది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా అని మరిపెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ అన్ని దొరుకుతున్నాయి. మీరు చూస్తున్నారు లేదు? అన్ని దొరుకుతున్నాయి అన్ని ఊళ్ళలో. హైదరాబాద్లోనే కాదు. మీకు కావాల్సి వచ్చి జనరల్ గా అది అందరికీ అవసరమైందంటే పల్లెటూళ్ళలో కూడా దొరుకుతున్నాయి. అవునా కదా? ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అర్థమైంది కదా? శ్రీరామ శర్మ ఆచార్యని ఆ దృష్టితో మీరు చూడాలి. ఆయన శరీరాన్ని చూశారనుకోండి మీకు అర్థం కాదు, కానీ ఆయన్ని చూస్తే శిరిడి స్థాయికి ఆయనకి ఉన్న లింక్ మీకు అర్థమవుతుంది. ఈ గురుసత్తాన్ని కనుక మీరు అవగాహన చేసుకుంటే చాలా చిత్ర విచిత్రాలు మీకు తెలుస్తాయి. శ్రీరామకృష్ణ పరమహంస నెక్స్ట్ బర్త్ లో శ్రీరామ శర్మ ఆచార్య, దానికంటే ముందు కబీర్ గారు. ఇది కదా ఆయన చెప్పింది. అసలు ఒక గురువు యొక్క వాక్ చిన్న మెసేజ్ ఇచ్చాడు మనకి. ఏంటి మెసేజ్ ఇచ్చాడు అంటే, నేనే కబీర్దాస్ని నేనే సమర్థ గురు రామదాసుని, అదే చేతనతో నేనే రామకృష్ణ పరమహంసుని. దాని తర్వాత ఇప్పుడు మెహర్ బాబా అనేటటువంటి ఒక మహా వ్యక్తి అద్భుతమైనటువంటి మౌనంలో పాటిస్తూ నేను లేపటానికి వచ్చాను తప్ప ఏదో సందేశం ఇవ్వడానికి రాలేదు. ఆ కంపెనీ ఏదైతే అన్నా మేర్ బాబా, మేర్ బాబా భక్తులు చాలా మంది మెహర్ బాబా స్వయంగా ఏం చెప్పాడు అంటే, దీనికంటే ముందు జన్మలో నేను శివాజీని అని. ఇవాళ మధ్యాహ్నం జరిగిన క్లాస్ని నేను పొడిగిస్తున్నాను. ఏ క్లాస్ని? ఏ క్లాస్? జన్మ వృత్తాంతం క్లాస్ ఏదైనా జరిగిందా? ఇంకా అన్ని కవర్ చేసుకుంటున్నా. ఎందుకంటే రేపు తర్వాత నేను చెప్పేది ఏం లేదు కదా, కానీ ఇవంతా ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు మెహర్ బాబా శివాజీ అయ్యింటే మరి శ్రీరామ శర్మ ఆచార్య సమర్థకుడు రామదాస్ అయ్యి ఉంటే మెహర్ బాబాకి శ్రీరామ శర్మ ఆచార్యకి లింక్ ఉన్నట్ట లేనట్ట? లింక్ ఉంది కదా. లారీ మాచయ నేను కిన్నెల జన్మలో కబీర్దాస్ని, ఈ జన్మలో నేను షిర్ది సాయికి మంత్ర దీక్ష ఇచ్చాను అని ఆయన డైరీలో రాసుకున్నాడు. పుస్తకాలు చదవరు, ఇదంతా నేనేం చెప్తే నేనేం దివ్యదృష్టితో ఏం చెప్పడం లేదు. మీరు వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివితే అందులో ఉంది ఇదంతా కూడా. ఏం చెప్పాడు లారీ మాచయ? నేను కిన్నెల జన్మలో కబీర్దాస్ని, షిర్ది సాయికి దీక్ష ఇచ్చాను. మరి శ్రీరామ శర్మ ఆచార్య శ్రీ సాయి కబీర్దాస్కి లింక్ ఉన్నట్ట లేనట్ట? లింక్ ఉంటే దేర్ ఆర్ కామన్ కాన్సెప్ట్ అయితే మీరు వేరువేరుగా చూస్తే మిమ్మల్ని ఏమనుకోవాలి? లింక్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ కమ్యూనికేషన్స్ లో రాబోయేటటువంటి జన్మలో ఈ శరీరం వదిలేసాక నేను గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను అని రామకృష్ణ పరమహంస స్వయంగా తన నోటుతో చెప్పినట్టు ఆయన ఏంట పుస్తకం, ఆయన జీవన చదవదే పేరు గుర్తురావటం లేదు నాకు. అందులో స్వయంగా రాశాడు ఈశాన్య దిశ వైపు చూపిస్తూ కలకత్తా నుంచి నేను నెక్స్ట్ బర్త్ లో గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను. ఎంతమంది రామకృష్ణ పరమహంస భక్తులు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఆ మాటలకి గౌరవం ఇచ్చారు? ఇచ్చారా? ఎవరైనా ఇస్తున్నారా? పాయింట్ అర్థమవుతుంది కదా. ఎందుకు మీ చదివే దృష్టి నేను చదివే దృష్టిలో తేడాది? సరే ఇప్పుడు ఎవరిని వేరు చేసేయమంటారు నన్ను? వీళ్ళందరూ కూడా ఒకే చేతనత్వం నుంచి ఒక వచ్చిన పరంపర అర్థమైపోతుంది కదా మీకు. అంతటి ఊరికలేదు ఆయన ఆత్మ తెలదు. అనేక మంది నెత్తి మీదకెక్కి నేను స్వారీ చేసి వాళ్ళ చేత అనేక అద్భుతాలు చేయించాను, అందులో చైతన్య మహాప్రభు ఒకడు అన్నాడు. చైతన్య మహాప్రభు ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మీ అసలు, ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. ఆయన ఆత్మగత కదండి. మరి చైతన్య మహాప్రభు అంశావతారం శ్రీరామ శర్మ ఆచార్యుడైనప్పుడు హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఎవరిది? ఎవరిది? మరి ఏం చేయాలి మనం? హరే రామ హరే కృష్ణ మూమెంట్ చేయాలా వద్దా తెలియదు నాకు. ముందు మీరు అసలు ఆ గురుసత్వాన్ని ఏం అర్థం చేసుకున్నాను 1984 లో తయారు చేశాను. అప్పటి నుంచి నేను ఇది చెప్తూనే ఉన్నాను. ఇవాళ కొత్తగా వింటున్నారా మీరు ఈ విషయాన్ని? ఇంకొకప్పుడు చెప్పలేదని ఇలా ఎవరైనా ఊహా అనండి. చెప్పాను కదా, చెప్తేమి ఎందుకు? ఆ గురువు ఏమి చెప్పదలుచుకున్నాడో మీరు చూడటం లేదు. కానీ ఇట్ ఇస్ ఎ కంటిన్యూటీ, ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ. అందువల్ల శ్రీరామ శర్మ ఆచార్య ఆ కంటిన్యూటీలో లాస్ట్ మ్యాన్ కనుక హీ ఇస్ ది గ్రేటెస్ట్. దాని తర్వాత ఎవడు వస్తాడు? ఏం చెప్పాడు ఆయన ఇంతకీ? నేందుకు ఈ గొడవ గందరగోళం ఇదంతా అంటే, ఆయనే తన ఆత్మకథలో ఇంకొక మాట రాశాడు. బ్లావెట్స్కి చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే అన్నాడు ఆయన. ఆయన ఆత్మగత రాస్తూ ప్రైవేట్ స్పీక్ గురించి ఎందుకన్నాడో నన్ను నాకు తెలియదు, కానీ నా గురువు ఆ మాట రాశాడు. అంటే ఆయన ఆత్మగతలో బ్లావెట్కి రాసినవన్నీ అక్షర సత్యాలే అని ఆయన చెప్తే నేను బ్లావెట్కి చెప్పింది చదవాలా వద్దా? నా గురువు మీద నమ్మకం ఉంటే చదవాలా కాదా? ఎంతమంది వేటపాలెంలో నేను స్పెషల్ క్లాసెస్ పెట్టాను, మీరందరూ వచ్చారు కదా, కాస్ట్లీగా చేశాను నేను, కావాలని చూస్తాను ఏమవుతుందో అని. కానీ క్లాసెస్ చెప్పాను నేను, తర్వాత నెక్స్ట్ క్లాస్ అవడు కాదే, ఏం చేయమంటారు నన్ను? ఎన్ని రకాల అటెంప్ట్ చేసినా ఈ శ్రీరామనవమికి మీరు ఒక విశేషమైనటువంటి దీక్ష తీసుకోండి. ముందు ఈ రీడ్ అన్ని చదవాల్సిందే. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మానవ జాతి వచ్చేసింది. నాకు 10th క్లాస్ పేపర్ చూశా, మ్యాథమెటిక్స్ పేపర్ మీద మొన్న ఎప్పుడు చూసా, ఏం మ్యాట్రిక్స్ ఈ సెట్స్ అవంతా ఉన్నాయి. మాకు బీఎస్సీ ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో అది ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు. అంతవరకు ఈ సెట్స్ అది నాకు ఎప్పటికీ తెలియదు, అదేంటో నాకు మ్యాథమెటిక్స్ అంటే కదా రాదు నాకు మ్యాథమెటిక్స్ అంటే. అది ఇప్పుడు ఏ క్లాస్ లో వాళ్ళకి చెప్తున్నారు, ఎయిత్ క్లాస్ లో వాళ్ళు చెప్తున్నారు. అది బీఎస్సీ థర్డ్ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేస్తే మేమందరం స్ట్రైక్ చేసాం, ఇదొద్దు మాకు అని బాగా గుర్తుంది. అది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక భౌతికమైనటువంటి మ్యాథమెటిక్స్ అనేటటువంటి విషయంలో ఇంత మీరు అడ్వాన్స్ అయిపోతే ఆధ్యాత్మికతలో మీరు ఏం అడ్వాన్స్ అవుతున్నారు నాకేం అర్థం కావట్లే. కానీ మ్యాక్సిమం అడ్వాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మికతలో ఉంటుంది. ఎందుకంటే స్పిరిచువలిజం కోసము పృథ్వీ ఉంది తప్ప మీకోసము స్పిరిచువలిజం లేదని చాలా జాగ్రత్త తగ్గుతుంది. మానవ జాతి ఉన్నా లేకపోయినా పృథ్వీగ్రహం ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది. మీకోసం ఏమవుతారు పురుషులు రావటంలే, మీకోసము కూడా వస్తున్నారు కింగ్డమ్స్. అందుకు చదవమంటాను పరిణామ క్రమంలో పేజీ నెంబర్ 44 మీరు తీసుకోండి, ఎన్ని ఉన్నాయో పరిణామ క్రమంలో. అక్కడ అక్కడ మానవ జాతిని ఐదే ఉన్నాయి. అక్కడ ఏంటి ఐదు నేను చెప్తూ ఉంటాను, ఆది మానవుడు, ప్రిమిటివ్ మ్యాన్, కామన్ మ్యాన్, అడ్వాన్స్డ్ మ్యాన్, సిసైకుల్ ఐదు. ఎంత పేజీ అంతా చూశారా మీరు? అంతా చేసి ఏం చెప్తాడు అతను? ఇంకా చాలా ఉన్నాయి బాబు, మేము చూడగలిగింది అంతా అన్నాడు. ఇది అంతా థియాసఫీలో ఉన్నది. మీరు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, మీ వ్యక్తిగత మానవ జీవితాలలో ముందుకు వెళ్లాలంటే మీరు థియాసఫీ చదవలసిన, నేను చదవను ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా చదవకుండా నువ్వు ముందుకు వెళ్లలేవు. హౌ కెన్ యూ బికమ్ ఎన్ ఎంఎస్సీ వితౌట్ స్టడింగ్ బీఎస్సీ? ఆ మూర్ఖత్వము ముఖ్యంగా భారతదేశంలో చాలా వచ్చింది, చాలా వచ్చింది. గురు పరంపరకి విలువ ఇవ్వటం మానేశారు, మాట్లాడతారు అస్మదాచార్య పర్యంతం. ఎక్కడి నుంచి? వ్యాసుడు దగ్గర నుంచి గురించి మధ్యన ఎవరున్నారంటే శంకరాచార్య మధ్యమ. ఏంటి మధ్యమ? ఏం తెలుసు శంకరాచార్య వాడు ఏం చెప్పి తెలుసా మీకు? ఏమైనా అద్వైతం చెప్పాడని చెప్తారు శంకరాచార్య. శంకరాచార్య వారు అద్వైతం చెప్తే భక్తితో హృదయాన్ని కలిగించేసేటటువంటి ఆ దేవతా స్థవాలు ఎవడి కోసం రాశాడు ఆలోచిస్తారా మీరు ఎప్పుడైనా? అద్వైతం అంటే ఇంకేముంది, అంత మాయగా అంతే కదా. మరి మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఆయన ఇంటి కంకణం కట్టుకున్నాడు, ఇన్ని పుస్తకాలు ఎందుకు రాశాడు? మాయని ఊరుకోవచ్చు కదా. మన బాధ్యతను వదిలేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఉన్నది తప్ప విషయాన్ని నేర్చుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి లేదు. యూ హ్యావ్ టు బి ఈ గురుసత్తా ఆ పక్కన ఉన్నటువంటి యోగ మాయ. రాబోయేటటువంటి రోజులలో అదే మానవ జాతికి చరణ్యము అవుతుంది. ఇది తప్ప నేను ఏదో చేస్తాను వస్తాం మళ్ళా ఎప్పుడు కాదు. మరి ఏం చేయాలి? మీరు ఎంత తొందరగా ఇది నేర్చుకోగలిగితే అంత తొందరగా ఈ మూడు శక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది, గాయత్రి, సావిత్రి, కుండలి. మూడు శక్తులు ప్రపంచానికి అందజేయవలసినటువంటి బాధ్యత ఈ గురు పరంపర ఈ మానవ జాతి మీద పెట్టింది, నీ మీద కాదు. నువ్వేదో గొప్పవాళ్ళని అనుకోకు. మానవ జాతి అంటే నా ఉద్దేశం ఎవరు? భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు, మానవ శరీరధారి ఎవడైనా. అది మర్చిపోయాం మనం. ఈ కమ్యూనికేషన్స్ అన్ని అందుకు, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని అందుకు ఇచ్చారు గురువులు మనకి. ఈ విషయాలు అందజేయకండి. అది ఎంతమందికి అర్థమవుతుంది? పొల్యూషన్ అంతా అందువల్ల వస్తుంది, ఈ రోగాలన్నీ అందువల్ల వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆధ్యాత్మికత మొత్తం మర్చిపోయింది. ఏమొచ్చింది అంటే గ్రూపిజం, గ్రూపిజం, గ్రూపిజం. ఇందాక నేను చెప్పాను కదా, శుద్ధి స్థాయికి లారీ మాస్టర్ దీక్ష ఇచ్చింటే నేను శుద్ధి స్థాయి యొక్క అవతారాన్ని నేనే కింద జన్మలో శుద్ధి స్థాయిని అని ఈయన చెప్పుకుంటూ ఉంటే నాతో చాలా మంది చెప్తాను ఆయన సిఐఏ ఏజెంట్ కాదు, శుద్ధి స్థాయికి ఆయనకి ఏం సంబంధం లేదు. మీరు ఎంత మూర్ఖులో మీకు అర్థమవుతోందా? నేను శిరిడి స్థాయి అని ఆయన చెప్పుకోకపోయినా సత్యసాయి అంత గొప్పవాడు అవుతాడా? అవడా అవడా? ఆయన శిరిడి స్థాయి చెప్పుకుంటేనే గొప్పవాడు అవుతాడా? ప్లస్ నేను శిరిడి స్థాయి అని ఎప్పుడు చెప్పుకున్నాడు ఆయన? అసలు శిరిడి స్థాయి అంటే ఎవడో భారతదేశ ఆంధ్రాలో తెలియనప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు కాదు ఆయన చెప్పింది, ఇప్పుడు కదా ఆయన ప్రచారంలో వచ్చింది. ఆయనకేం క్షణం పట్టింది? అంత శక్తి ఉన్నవాడు నేను శుద్ధి స్థాయిని చెప్పుకోవటానికి అన్న కామన్ సెన్స్ కూడా లేనటువంటి మహామూర్ఖుల ఆధ్యాత్మిక జగత్తులో మేము ఆయన శిష్యులు. ఎవరు వీళ్ళు? సత్యసాయిబాబా శిష్యులు. కానీ ఆయన నేను శుద్ధి సాయిబాబా అని చెప్తే మేము ఒప్పుకోము. మీరు శిష్యులా దుర్మార్గులా? మీరు ఊహించుకోండి, మీ గురువు ఏం చెప్తున్నాడు? బాబు నేనే శుద్ధి స్థాయి, ఆయన శిష్యులు అని చెక్కభజన చేస్తూ ఏం చెప్తావు నువ్వు? కాదు. ఏంటి మీ ఆధ్యాత్మిక? అసలు గురువు అంటే ఏంటో అర్థమవుతోందా మీకు? కొంచెం తీవ్రంగా అర్థం చేసుకోండి. ఈ టేప్ అవుతూ ఉంటే బయటకాంతిది మీరు మళ్లీ మళ్లీ వినండి. మీకు అర్థం లేదు నేను ఏం చెప్తున్నానో, కానీ మీరు చాలా సార్లు వింటే మాత్రం మీ జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయి. ఈ గాయత్రి అనేటటువంటిది రామరాజ్యానికి ఆధారం. గాయత్రి యొక్క ఉపాస్య దేవత ఎవరు? సూర్యుడు. సూర్య వంశపు రాజులు ఎవరు? రామరాజ్యస్థానం. అంతేత మాకు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. బాగానే ఉంది బాబు, నీకేం తెలుసు నీ సూర్యవంశము గురించి, రఘువంశము గురించి, రామాయణం గురించి? సుందరాకాండ పారాయణ మనం చేసేసాం, సుందరాకాండకి కుండలి సాధనకి ఉన్న లింక్ తెలుసా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? వాడు చదవలేదు, వీడు చదవలేదు, నువ్వు చదువు. మరి నేనేం చేశాను? మరి మీరేం చేశారు? మన ఆలోచనలు వేసేసాను. నువ్వు కాకపోతే ఎక్కడైనా వెళ్తుంది. యజ్ఞం యొక్క లాభం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓ గురువు నాలుగు గణాలు ఇచ్చి మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత నేను అడుగుతాను మీరు ఏం చేశారు అని అడిగాను. ఒకడేం చేశాడు, నాలుగు గణాలకి విత్తనాలు కొని, నాలుగు గణాలకి ఆ కాలంలో ఎన్ని విత్తనాలు ఇచ్చేవో విత్తనాలు నాటాడు. ఇంకోటి మళ్ళా గురువు అడుగుతాడు కదా అని ఆ నాలుగు గణాలు జాగ్రత్తగా ఎక్కడో దాచాడు. గురువు అడిగినప్పుడు ఆ నాలుగు గణాలు ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏం చేశాడు, ఆ నాలుగు గణాలకి తామ్ర సామగ్రి కొని యజ్ఞాలు వేశాడు. సరే ఎప్పుడో అడిగాడు గురువు, నాలుగు గణాలు ఇదిగో మీరు ఇచ్చింది ఇచ్చినట్టు ఇచ్చేశాడు. పదయ్యం వస్తు గోవింద నేను ఎంత మంచి వాడినో చూశారా? మీరు ఇచ్చిన పావులాతో నేనేమి చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇచ్చేసాను. అది ఒక రకమైనటువంటి శిష్యులు. ఈ శిష్యులు ఏం చేస్తారు అంటే గురువు చెప్పింది తిమిది వీళ్ళకి ఏం చేస్తారు? గురువు చెప్పింది రెండవ తరానికి యాజ్ ఇట్ ఈజ్ అందజేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ అందజేయాలి. మళ్ళా మీ సొంత ఈ కాలం అయితే మార్చేస్తున్నారు, అది వేరే విషయం. ఇది అర్థమైందా? పావుల వాడు పెంచాలేదు, తగ్గించలేదు. యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్. రెండో వాడు ఏం చేశాడు? దున్నాడు, విత్తనాలు దున్నాడు, కొంచెం డెవలప్ చేశాడు. ఓకే, బెటర్ దాన్ దట్ ఫస్ట్ పావల. థర్డ్ పావల ఏం చేశాడు? ఫస్ట్ మంది వేస్ట్ చేశాడు. కానీ గురువు ఏమన్నాడో తెలుసా, యూ హ్యావ్ డన్ ద కరెక్ట్. ఎందుకంటే ఈ విత్తనాలతో పాటు నువ్వు ఇచ్చిన ఎంత మందికి నువ్వు ఇవ్వగలిగేవని, ఈ విత్తనాలతో ఎంతమందికి ఇవ్వగలిగా? కానీ యజ్ఞంలో వేసినటువంటి ఆవుది మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోతుంది. మీకు ఆ టెక్నాలజీ అర్థమైందా? యజ్ఞం చేసుకుందాం అంటున్నాం కానీ ఇంకా ఏంటి, స్వరం కరెక్ట్ గా ఉందా లేదా, హోతా అవడండి అధ్వర్యం అవడండి అని అడుగుతుంది. శ్రీరామ శర్మ ఆచార్యం ఉన్నాక హోతా ఏంటి అధ్వర్యం ఏంటి? When the president is with you, to help each other. మరి ఆ దమ్ము లేదు మీకు, వాడవడో రాజు పుస్తకాలు తీసుకొచ్చి నాకు చూపిస్తాను. వాట్ నాన్సెన్స్ ఇది. మరి ప్రెసిడెంట్ అలా అనొచ్చా? భలే ప్రశ్నించని అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. నేనేం చెప్తాను ప్రెసిడెంట్ అలా అనొచ్చండి అంటే నేనేం చెప్తా? ప్రెసిడెంట్ అన్నాడు అలాగా. ఏమంటున్నాడు అంటే యజ్ఞంలో నువ్వు ఏదైనా వేస్తే నాయన అది మాత్రం ప్రపంచానికి అందుతుంది. మీ చేత సుందరాకాండ పారాయణ ఏం చేయిస్తాను? మీరు మీ ఇళ్లలో కూర్చుంటూ సుందరాకాండలో ఉన్న మొదటి 7 శ్లోకాలు సోలార్ సిస్టమ్ యొక్క దీని గురించి చెప్తాయి. మొదటి 7 శ్లోకాలు అందులో 60 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని 20 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 54 ఉన్నాయి, 50 ఉన్నాయి. మొత్తం కుండలిని జాగరణ, కుండలిని గురించి అర్థం చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు సుందరకాండ చదవవలసిందే. సుందరకాండ పారాయణ చేయాలి, చదవవలసిందే. అప్పుడు ఏమవుతుంది మీకు, రామాయణం అర్థం చేసుకుంటే కుండలిని అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. శ్రీచక్ర ఉపాసన అంటే ఏంటో అర్థమవుతుంది. మొత్తము సుందరకాండలో శ్రీచక్ర ఉపాసన అడుగు అడుగున చూపిస్తుంది. అన్నిటి మామూలు పెట్టినాయండి. చాలా చిత్ర విచిత్రంగా వెళ్తుంది అది. ఎప్పుడైనా చదివితే కదా మనం, అదొక టెక్స్ట్ బుక్ లాగా, టెక్స్ట్ బుక్ లాగా ఎవరు చదువుతున్నాడు? ముసలాళ్ళలో పారాయణ చేసుకుంటూ ఉంటే పారాయణ చేసామండి, చాలా గొప్పగా చెప్తున్నాడు. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క శిష్యులు అలాగే అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు నా బాధ మీకు అర్థం కాదు, ఇక్కడే కాదు, మీ ఐదారు నేనేమంటా మొత్తం మానవ జాత. రామాయణం కుండలిని శక్తి గురించి చెప్పేటటువంటి ఒక ఏం చెప్పాను నేను, టెక్స్ట్ బుక్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కుండలిని. దాన్ని పట్టుకుని నువ్వు ఆధ్యాత్మిక పుస్తకం అంటావేంటి? ఫూల్వి. ఇట్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్ దేర్, ఇట్ ఇస్ ఎ పవర్. మరి ఆ పవర్ గురించి చదవకుండా నేను కుండలిని సాధన చేస్తాను? ఓ పుస్తకం చదివించి ప్రమాదం ఏం కదా, ముందే చెప్పాను నేను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి వ్యక్తి పుట్టడం వల్ల ఆధ్యాత్మిక జగత్తులో ఓ సేఫ్టీ వాళ్ళు వచ్చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ నో ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఏదైనా సాధన ఎంత పిచ్చిగా అయినా చేసుకో, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఏదైనా జరిగితే నీ భయం వల్ల జరుగుతుంది, దానికి ఎవడు ఏంటి, నువ్వు భయపడితే ఎవడు ఏంటి. గీతా గోరఖ్పూర్ కళ్యాణ్ అనేటటువంటి ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుంది, ఇప్పటికీ వస్తుంది హింది. అందులో అనేక విచిత్రమైనటువంటి సంఘటనలు ఫ్యాక్ట్స్ రాస్తుంది, సత్యాలు. అందులో నమ్ముతావో నమ్మవో అనేటటువంటి శీర్షిక ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. నేను కాశీలో ఉన్నప్పుడు అది ఒక శీర్షిక ఉండేది. ఆ శీర్షికలో ఏం రాస్తాడంటే, ఒక రోజు రాత్రి ఒకటి పడుతున్నాడు పల్లెటూరులో. రాత్రి ఎలుకో ఏదో కొరికింది వాడిని, వాడు ఇదేలా అనుకున్నాడు, పడుకున్నాడు. రాత్రి అది ఎప్పుడు 10:30 ఎప్పుడు పడుకుంటున్నప్పుడు జరిగింది వాడి. రెండో రోజు వాడు పొద్దున్న లేచి బావి దగ్గరికి వెళ్తే ఒక కాలసర్పం కనిపించింది, అదే కుట్టిందనుకున్నాడు, చాలా తెచ్చాడు. ఇలాంటివి కావలసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాయింట్ అర్థమవుతుందా? మీకు ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా బెడిసి కొట్టింది, బాధపడ్డారంటే మీ భయం వల్ల కానీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ.
గురువు యొక్క మాట నేనే మీకు నమ్మకం లేకపోతే నేనేం చేస్తాను, ఆయన తెలియదు. ఎన్ని పిచ్చి పిచ్చి సాధనలు ఉంటాయో అన్నీ చేసుకున్నాను నేను, నథింగ్ హ్యాపెన్. మీకు అనిపిస్తుంది ఏదైనా బ్యాలెన్స్ తప్పడు? ఇప్పుడు ఏమో ఈ రోజు మీకు ఏదైనా అనిపిస్తుంది ఏమో కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు. కానీ ఎమోషనల్ గా ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ క్లాసెస్ కి పరిసమాప్తి పలకబోతున్నాను నేను. ఆల్మోస్ట్ ఏం చెప్పేది సుందరకాండ? మీరు ఏమైనా చదువుకుని వస్తే నేను ఏమైనా చెప్తాను, కానీ నేను చదివి మీకు చెప్తే వెళ్ళాను. ఫిలాసఫికల్ సొసైటీలో కొన్ని నెలల కిందట వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్పారు, మళ్ళా మొన్న చెప్పారు. ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు అన్నారట, లాస్ట్ టైం మాస్టర్ చెప్పారు కదా వాయిస్ ఆఫ్ సైలెన్స్ మళ్ళా వింటానికి ఉంది అన్నారు. విన్న వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది తేడా ఉందో లేదు. ఉందా లేదా? మళ్ళీ చెప్పే గ్యారంటీగా తేడా. మీకు ఎలా ఉంటుంది? మీరు చదివించారు సుందరకాండ, చదివించారు రామరక్షా స్తోత్రం, చదివించారు రామరక్షా స్తోత్రంలో ఏమని చెప్తారు వీళ్ళు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుణ్యం రామ నామ వరామ. అంటే మీరు ఒకసారి రామ అంటే విష్ణు సహస్రనామం చదవక్కర్లేదు. ఇచ్చిన 13 సార్లు విష్ణు సహస్రనామం చదవాలి అన్నవాడు ఏమనాలి? అయిపోతుందా? మీకు నచ్చినట్టు స్పిరిచువల్ రూల్స్ ని మంట కలిపేసి మాకు రాలేదంటే ఇది రామరక్షా స్తోత్రము. యాటమ్ బాంబు మీ మీద పడినా కూడా మీ శరీరానికి ఏమీ అవ్వదు అని తెలియని వాళ్ళకి నథింగ్ విల్ హ్యాపన్. శ్రీరామ రక్ష అంటాం కదా పిల్లలకి స్నానం చేయిస్తే అనే అలవాటే ఇప్పుడు తల్లిదండ్రులకు లేదు. అసలు వాళ్ళు స్నానం చేయిస్తే ఆయా ఎవరో స్నానం చేయిస్తే బాలధర్మ ఆయా స్నానం చేయించిందో లేదు. శ్రీరామ రక్ష ఆ రక్షతో అనేక దివ్యాయుధాలు తయారు చేసుకోవచ్చు. చాలాసార్లు కేవలము ఆ శ్రీరామ్ అనేటట్టు వంటి గురునామముతో కాదు, శ్రీరాముడితో సంబంధం లేదు. ఎవరితో? శ్రీరామ రక్ష అంటే నాకు మా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు రక్షే. కానీ అది మీ ఇష్టం, అది మీ నమ్మకం. ఎన్ని మ్యాజిక్లు నేను తీసుకున్నాను, ఎన్ని మ్యాజిక్లు చేశాను. గురునామంలో చాలా శక్తి ఉంది. మీకు తెలుసా గురునామం ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? ఇప్పుడైనా అనుభవించారా? మీకు మీ గురువు మీద నమ్మకం ఉంటే కదా, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో, ఎమ్మెల్యే మీదో, ఓ డాక్టర్ మీదో, లేకపోతే మీ పక్కింటి వాళ్ళ మీదో, వాళ్ళ మీద నమ్మకం ఉంది. అది మళ్ళా అవుతులో వేయించాను. ఈ శ్రీరామ నవమి ఉంచలే అవసరం చెప్పారు దుర్గా సుందరాకాండ దేనికి? కుండలిని శక్తికి మీరు సాధన చేయదలుచుకుంటే. కుండలి శక్తి అంటే సూర్యోపాసన, అది చాలా జాగ్రత్త. సూర్యుడి యొక్క శక్తి ఎప్పుడైతే సూర్యుడి యొక్క శక్తి మనం ఉపయోగించుకోలేకపోతున్నామో చంద్రవంశం వచ్చింది మనం. మహాభారతం చంద్రవంశం, రామాయణం తర్వాత మహాభారతం. రామాయణంలో 24,000 శ్లోకాలు, మహాభారతంలో 120,000-130,000 ఎంతో ఉన్నాయి, 100,000 పైగా శ్లోకాలు. నాకు తెలిసి పూర్తిగా రామాయణము మహాభారతము చదివిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఇదేం చెప్తుంది మీకు? మహాభారతం శ్రీచక్రం గురించి మత్స్యయంత్ర భేదన ఉన్నదే కథ చదువుతాం కదా, ఆ మత్స్యయంత్రం శ్రీచక్రం యొక్క హార్ట్. మరి అంత చదవాలి కదా, నేను చదవకుండా మేము గాయత్రి సాధన చేసేస్తామంటే కొండలి సాధన ఎలా చేయగలరు? మరి చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు చేస్తూ ఉంటే ఆపక్కర్లే. ఇంకెంత తెలిసిన వాడు ఏం చేయాలి? ఇంకేత శ్రీరామ శర్మ ఆచార్య అంత మహాన్ వ్యక్తి యొక్క ఫోటోకి ఇక్కడ పట్టిన గతి ఏంటి అంటే ఒక వైద్యుడిగా ఆయన మొహం మీద వెళ్ళారు. అంటే మీ స్పందన ఆయన మీద ఎలా నాకు ఎలా ఉంటుందో తెలుసా, నాకు మండిపోతూ ఉంటుంది. మరి మీరు చెప్పొచ్చు కదా మాస్టర్, మీ అమ్మ నాన్నని నువ్వు ప్రేమించు అని నేను చెప్పాలా, నీ గురువుని ప్రేమించు అని నేను చెప్పాలా, నేను చెప్తే నువ్వు ప్రేమిస్తావా? లాజిక్ అర్థమైందా? నేను చెప్పాలా నీ గురువుని నువ్వు ప్రేమిస్తాను? పాయింట్ అర్థమవుతుందా? అది మన ఆధ్యాత్మిక జగత్తులో పట్టినటువంటి చీడ. నువ్వు అంతా ఉంటే ఆయన గురువు అని ఆయన మనిషిగా ట్రీట్ చేయవు. శ్రీ సాయి తాను ప్రూవ్ చేశాడు, ఆయన ఫోటో ఉన్నా, ఆయన విగ్రహం ఉన్నా, నేనున్నాను అని. ఉన్నాడు అని మీకు తెలిసినా ఆయన విగ్రహం ముందు ఆయన ఉన్నట్టు మీరు ప్రవర్తించలేరు. ప్రవర్తిస్తే ఇలా ఉండరు. ఇక్కడ సంగతి నేను మాట్లాడటం లేదు, గుర్తించుకోండి. అన్ని సాయి దేవాలయాల గురించి మాట్లాడుతున్నాను. మీకు అనిపించటంలే సాయి ఉన్నాడు అని. అట్లా మీకు కావాల్సింది ఏంటంటే మీ పని అయిపోయిందా లేదా, మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందా లేదా, నా ప్రమోషన్ వచ్చేసిందా లేదా. అంటే శృతి సాయికి లేదు అని అనమాట, మీ అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉండటం, మీ ప్రమోషన్ ఇప్పించేస్తూ ఉండటం. మరి మీరు వేయమంటారు కదా మాత్రం, నా సొమ్ము ఏం పోయింది, అత్త సొమ్ము తల్లుడు ధారపోయాడు, ఆయన చేస్తూ ఉంటే మధ్య నేనెవరిని అడ్డుపగలటానికి చెయ్యి. ఆయన ఎదురు చేస్తున్నాడు నాకు అర్వసం, నాకు తెలుసు ఆయన ఎదురు చేస్తున్నాడు. ఇచ్చంటే మానవులంత మహామూర్ఖులు ఎవరు ఉండరు. మీ యొక్క పుణ్యాన్ని ఉపయోగించుకుని ఆయన మీకు రిజల్ట్ ఇస్తున్నాడు. మీరు పుణ్యం చేయకపోతే ఆయన ఏం చేయలేడు. ఎక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు, చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. ట్యాక్స్ ఇవేషన్స్ అవంతా తెలుసు ఆయనకి, ఆ రూల్స్. ఆ జన్మలో మీరు పొందవలసినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే ఈ జన్మలో లాగేసి మీ పనులు చేసేస్తాడు. ఆయనే ఎలా ఇవ్వగలడు. మీరు చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఒక నియమం అర్థం చేసుకోండి. నాకు కోసుకో కర్మ సిద్ధాంతం. నీకు అర్హత లేనిదే ఎవరు ఇవ్వలేడు. కానీ సాయి ఏం చేయగలదండి, రాబోయే 7 జన్మలలో మీకు ఏదైనా ఒక పుణ్యం ఉంటే ఆ జన్మలో పొందబోయే పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చేస్తాడు. దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే ఆ జన్మలో పుణ్యం పోయే. ఇది భయపడండి, చదవండి. అక్కడ రాసింది సాయి చరిత్రలో, ఇదేనే నేనేం కల్పించేం చెప్పటంలే. గురు చరిత్రలో సుమతి సావిత్రి అనుకుంటా, తన భర్త చనిపోతే తీసుకుని వస్తుంది. తీసుకొస్తే ఏం చేస్తాడు, ఉపతికి చేస్తాడు. వీడు భలే ఆనందించేస్తుంది, ఆయన వెనదర సావిత్రి అని. కాదమ్మా, నువ్వు వెనదర సావిత్రి కాదు. నేను చేసింది ఏంటి, ఇంకో జన్మలో ఆయన 70 బతుకుతాడు, ఈ జన్మలో 30 బతుకుతాడు అని రాల్సింది. ఆ జన్మలో ఆయన 30 బతుకుతాడు, ఈ జన్మలో ఆయన. అందువల్ల నేనేం చెప్తాను, మీరు సాయి చరిత్ర పారాయణ కనుక రెగ్యులర్ గా చేసుకుంటుంటే ఈ ప్రమాదం మీకు రాదు. ఈ జన్మలోనే మీకు కావాల్సింది వచ్చేస్తుంది, నెక్స్ట్ జన్మలో పుణ్యం మీకు ఉంటుంది. ఎంతమంది చేసుకుంటున్నారు సాయి పారాయణ? నాకు ఇది చెప్పినా చేసుకోరు, టైం లేదుట. సినిమాలు చూడటానికి టైం ఉంటుంది, టీవీ చూడటానికి టైం ఉంటుంది. నేనేం చేసేది, ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా. మీకు ఆ అవగాహనతో చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా కుండలిని జాగరణకి శిరిడి సాయిని కేంద్ర బిందువుగా చేశారు. ఇంకోసం చెప్తున్నాను, మరి శ్రీరామ శర్మాచార్య మీరు వేరువేరుగా ఎలా చూడగలుగుతున్నారు? నేను ఇంత చెప్పినా ఆయనేగా, ఆ శిరిడి సాయి అయినా, ఆ కబీర్ అయినా, ఆ సమర్థ గురు రామదాస్ అయినా, ఆ మెహర్ బాబా అయినా, ఆ బ్లావెట్స్కి అయినా, ఆయనే. ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఆయన అన్ని జన్మలు ఇస్తాడు. ఆ విషయంలో ఆ సబ్జెక్ట్ చెప్పాడు, ఈ విషయంలో ఈ సబ్జెక్ట్. అది స్పష్టంగా అర్థమైపోతుంది కదా. అంచేత ఈ గురుసత్తా ఎవరు? శ్రీరామ శర్మాచారి ఆ గురుసత్తాలో ఒక భాగం. అదే అర్థం చేసు, ఉన్నది ఏకైక ఒకే ఒక గురుసత్త. గాయత్రి మంత్రం అర్థమైంది కదా. 1850 ఆ ప్రాంతాలలో ఆర్య సమాజం 1875 లో స్థాపించబడింది టెక్నికల్ గా. అదే 1875 కొంచెం చెప్తాను నేను ఇంకా, అంటే రేపు ఈ విషయాలు చెప్తానని నాకు టైం ఉండదు. కానీ ఈ విషయాలు సోలార్ సిస్టమ్ కంటే చాలా ముఖ్యమేమో నా ఉద్దేశం. 1875
ఆర్య సమాజం గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందజేసింది. అదే 1875లో థియోసాఫికల్ సొసైటీ బ్లావెట్స్కీ అండ్ ఆల్కాట్ ద్వారా. ఇంతకీ ఈ ఆల్కాట్ గారు ఎవరో తెలుసా? అశోకుడు. ఈ అశోకుడు ఎవరి ప్రచారం చేశాడు? బుద్ధుడు. ఆ బుద్ధుడు యొక్క 7 శరీరాలని శంకరాచార్యులు వారు ఉపయోగించుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎవరెవరు ఏం చేశారు? అర్థమవుతుందా? నేను చెప్పింది అసలు కన్ఫ్యూజ్ అయిపోయారా? ఈ బుద్ధుడు ఈ క్రైస్ట్ కలిసి ఆ శిలువ మీద ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. క్రైస్ట్ ఆ శిలువ మీద ఆ ఆధ్యాత్మిక దీక్ష తీసుకోవటానికి వస్తాడు కనుక, అంతవరకు పృథ్వీగ్రహం మీద దానికి తగిన వాతావరణం లేదు కనుక, బుద్ధుడు అన్ని సంవత్సరాలు క్రైస్ట్ కోసం వెయిట్ చేశాడు ఆ దీక్ష తీసుకోవటానికి. ఇప్పుడు ఇంతకీ బుద్ధుడు క్రైస్ట్ కలిసి తీసుకున్న దీక్ష ఏ మతానికి చెందింది? బౌద్ధ మతానికి చెందిందా? క్రిస్టియన్ మతానికి చెందిందా? గ్యారంటీగా అది బౌద్ధ మతానికి సంబంధించింది కాదు కదా. కంటిన్యూటీ అర్థమవుతుందా? ఇది ఆధ్యాత్మికతలో చెప్పవలసినటువంటి టైం వచ్చేసింది. ఇంకా మీరు ఈ స్థితిని అర్థం చేసుకోలేకపోతే నా శిష్యులుగా ఉండలేదు. నేను మీకేం చెప్పగలను? నేను ఇది చెప్పడానికి వస్తే సమన్వయం అర్థమవుతుందా మీకు? ఎంత అద్భుతమైనటువంటి సమన్వయము ఉన్నది. ఒకే ఒక చేతనత్వము, పృథ్వీ గ్రహానికి సంబంధించిన సూర్య చేతనత్వము. మన చేతనత్వానికి మానవ జాతికి విశేషత కల్పించటానికి ఇన్ని రకాలుగా ఇన్ని మతాలుగా వస్తే అసలు ఆ మతాలు వాటిని మనం మర్చిపోయాం. ఇవల్యూషన్ ని మర్చిపోయాం, చేతనత్వాన్ని మర్చిపోయాం. ఈ రోజు నేను ఏం తింటాను, ఈ రోజు నా భౌతిక సుఖం ఏమిటి, ఇంతే మీ బుర్రలో ఉన్నది. ఇవల్యూషన్ మర్చిపోయారు మీరు, పరిణామ క్రమాన్ని మర్చిపోయారు. ఫలానా వాళ్లే నాకు తల్లిదండ్రులుగా ఎందుకున్నారు, ఫలానా వాళ్లే నాకు భర్తగాను పిల్లలుగాను ఎందుకున్నారు, అందరూ పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగుంటే బాగుంది అనుకోవటమే. నీకు తెలియదేమో ఆ పక్కింటి వాళ్ళు కూడా అదే అనుకుంటూ ఉండుంటారు. సో నో ప్రాబ్లం. కొంచెం మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ ద ఇవల్యూషన్. ఎందుకు అలా వచ్చినది? ఎందుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాం? ఎందుకు పరీక్షలో పాస్ అయ్యాం? ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నా జీవితంలో నేను చూసుకుంటాను, 2 నేను ఫెయిల్ అయ్యాను. ఆ 2 ఫెయిల్ అయ్యటం వల్ల ఈనాడు ఈ జ్ఞానాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చి ఉండకపోతే ఈ జ్ఞానం నాకు వచ్చి ఉండేది కాదు. మరి ఆ ఫెయిల్యూర్ అవసరమా కాదా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందులో ఫెయిల్ అయిపోవటం మంచిదే మాస్టర్, ఫెయిల్ అయిపోతావా? నువ్వు ప్రయత్నించి ఫెయిల్ అవుతే అది వేరే విషయం. మాస్టర్ ఫెయిల్ అయిపోయారు చాలా మంచి జరిగింది అంటే నేను చదవదు అంటే అంత వక్రబుద్ధులు వద్దు, వక్రబుద్ధులు వద్దు. సమయం నీ ప్రయత్న లోపం ఉండకూడదు. నేను ప్రయత్నించినా అది అలా జరిగింది, దట్ ఈజ్ రైట్. ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు, ఎన్నిసార్లు నేను చెప్తాను. ఇవాళ కూడా ఫోన్ కాల్ ఇస్తున్నాను. గురువారం వచ్చేసరికి నాకు టెన్షన్. ఏంటి? గురువులు మమ్మల్ని చూడటం లేదు, గురువు నన్ను పట్టించుకోవటం లేదు. అదేంటో భగవంతుడికి నా మీద కసి, నీ మీద కసి. అసలు నువ్వు ఉన్నావో లేవో భగవంతుడికి ఎలా తెలుస్తుందో కూడా నాకు తెలియదు. పృథ్వీగ్రహంలో, పృథ్వీగ్రహం ఉంది కదా, పృథ్వీగ్రహంలో భారతదేశం ఎంత, ఆ భారతదేశంలో గుంటూరు ఎంత, ఆ గుంటూరులో నువ్వే ఎంత. కానీ పృథ్వీగ్రహంలోనే మనం ఇంత. భగవంతుడు ఆయనకి అసలు నువ్వు ఉన్నావని తెలుసు అనుకునే అహంకారం నీకుందే, అదే పెద్ద గొప్ప. రూల్స్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అంటే బాడీలో, లివర్ లో ఒక సెల్ ఉంటుంది, బ్రెయిన్ లో ఒక సెల్ ఉంటుంది, బ్లడ్ స్ట్రీమ్ లో ఒక సెల్ ఉంటుంది కదా, కిడ్నీలో ఒక సెల్ ఉంటుంది. అప్పుడు కిడ్నీలో సెల్ ఏమనుకోవాలి? వెదవది, నాకు కర్మ కాలింది, కిడ్నీలో వచ్చి పడ్డాను. హాయిగా బ్రెయిన్ సెల్ అయి ఉంటే ఎంత బాగుంది. ఉదాహరణ అర్థమవుతుందా? ఇంతకీ కిడ్నీ సెల్ ముఖ్యమా, బ్రెయిన్ సెల్ ముఖ్యమా? కాదు, కిడ్నీ సెల్ ముఖ్యం. ఏదవది, బ్రెయిన్ సెల్ లేకపోయినా ఏం అవ్వదు. ఇంకేంటే మనం ఉపయోగించుకునేది 7% అది బ్రెయినే, అది కూడా మనం కాదు, ఐన్స్టీన్ లాంటి వాడు. మనం అంటే బ్రెయిన్ సెల్స్ లేకపోయినా పర్వాలేదు,
కిడ్నీ సెల్ లేదనుకో సత్యం అనమాట.
వంట అర్థం అవుతుందా? ఇక భలే మీ అహంకారాలు, అసలు ముందు అహంకారం మీరు పోగొట్టేసుకోగలిగితే చాలు. యూ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ ది డివైన్. కానీ నువ్వు ఉనికి తెలుస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ లోను కిడ్నీలోనూ అది సెల్ పనిచేయటం మానేసింది అనుకో, మీకు తెలుస్తుందో తెలీదా? ఇంచేత మీరు అనవసరం అని నేనంటలే. మీరు భగవంతుడికి అంత అవసరము అని అనుకోకండి. నువ్వు పోతే ఇంకో సెల్ వస్తుంది అక్కడ. కానీ మరి సెల్ కరెక్ట్ గా పనిచేయాలి కదా, మీరు కరెక్ట్ గా పనిచేయండి, కరెక్ట్ గా జీవించండి. పాయింట్ అర్థం, నెగిటివ్ గా చెప్పటం లేదు, నేను పాజిటివ్ గా చెప్తాను. ఈ గాయత్రి శక్తి అయిపోయిన తర్వాత సావిత్రి శక్తి చాలా ముఖ్యం. గాయత్రి శక్తి అంటే బ్రెయిన్, సావిత్రి శక్తి అంటే మూలాధారం. ఎందుకోసేప ఒక ఎండ్ గాయత్రి, ఇంకో ఎండ్ సావిత్రి. ఈ గాయత్రి శక్తి మీకు దేని ద్వారా అర్థం అవుతుందని చెప్పాను? రామాయణం ద్వారా అర్థం అవుతుంది మీకు. ఈ సావిత్రి శక్తి మహాభారతము కానీ లేకపోతే అరవింద రాసిన సావిత్రి చదివితే అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? అయస్కాంతం ఉంది, దక్షిణ ధ్రువం ఉండాలా ఉత్తర ధ్రువం ఉండాలా? నువ్వు రెండు ముక్కలు చేయదాన్ని, మళ్ళీ రెండు ఉంటాయి. ఇంత గాయత్రి సావిత్రి నువ్వు వేరు చేయలేవు, కానీ రెండు కలిసి ఉండవు. ఒకటి ఒక చివరి ఉంటే ఇంకోటి ఇంకో చివరి ఉంటుంది. ఈ రెండిటిని కలిపేది కుండలిని. అంచేత ఈ కుండల్ని మీకు ఉంది, అందరికీ ఉంది, వెన్నుపూసి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉంటుంది, జంతువుకి కూడా ఉంది. రామాయణంలో జంతువుల యొక్క కుండలిని జాగరణ, జటాయు, సంపాతి వాటిని చూపించారు. ఇప్పటికీ జంతువులకి కుండలిని జాగరణ జరుగుతుంది, ఇప్పటికీ కూడా ఆ కుండలిని జాగరణ జరిగినటువంటి జంతువుల సమాధులు ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు చూడవచ్చు. ఆయనే ఆవుకి సమాధి కట్టలే, కుండలిని జాగరణ అయినా ఆవుకి సమాధి కట్టలేదు. వచ్చిన ప్రతి ఆవుకి నీ ఉద్దేశం ఏంటి? గురువులు సమాధి కట్టు కూర్చుంటారే ఏంటి? నీకు అదే తెలియదు. అసలు కుక్క కట్టాడు ఆయన ఎవరు? ఎందుకంటే వాటికి కూడా కుండలిని జాగరణ జరుగుతుంది. కుండలిని జాగరణ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు. గాయత్రి సావిత్రి యొక్క సమన్వయం, మహాభారతము రామాయణము యొక్క సమన్వయము. కానీ ఈ మధ్యన సమన్వయం ఉందే. దేనికి సమన్వయం? రామాయణము మహాభారతము గాయత్రి సావిత్రికి మధ్య ఉన్న సమన్వయము భాగవతం. చేత కుండలిని శక్తి గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కావాలి అంటే భాగవతం చదవాలి. భాగవతం అంటే ఏంటి? గురు చరిత్ర. అందుకని సిద్ధి సాయి చరిత్ర చదివినటువంటి వాళ్ళకి కుండలిని జాగరణ చాలా స్పష్టంగా జరుగుతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా, చదవకుండా జరుగుతుందా? మీరే చెప్పండి, చదవకుండా జరుగుతుందా? చేత ఈ కుండలినికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు శుద్ధి సాయి చరిత్ర పారాయణ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీ సమస్యలు సెటిల్ అవుతాయి, ఆటోమేటిక్ గా. ఆ శుద్ధి సాయి చరిత్ర చదువుతూ ఉంటే నా సమస్యలు ఎలా సెట్ అవుతాయి మాస్టారు? చదివితే తెలుస్తుంది ఎలా సెట్ అవుతాయి. చదవకుండా క్లియర్ పాయింట్స్ అర్థమే కదా. ఎందుకంటే ఈ పాయింట్స్ లో ఇంకొక పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లాస్ట్ పాయింట్, ఈ గురువుల చరిత్రలన్నీ మీరు చదవాలి. ఫస్ట్ పాయింట్, క్రియాసతి చదవాలి, గురు పరంపర గురించి అవగాహన ఉండాలి. దీని అంతటికీ నేను క్లాసులు పెడతామనుకుని నేను ట్రై చేశాను, కానీ ఎవరు స్పందించలేదు. ఒక్కళ్ళు వచ్చినా చెప్తానన్నాను, చదివి వస్తుంది. దీనికి ఇంకొక రకమైనటువంటి ప్రోగ్రామ్ నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఆ ప్రోగ్రామ్ మీరు కనుక కరెక్ట్ గా చేసుకోగలిగితే ప్రాబబ్లీ వీ కెన్ డూ సంథింగ్, లేకపోతే నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు కావాల్సినటువంటి కోరికలు తీరిపోతూ ఉంటాయి. కోరికలు తీర్చుకోవడానికి మాస్టారు అని నా దగ్గరికి ఏం రావక్కర్లేదు, నాకు అంత సామర్థ్యము లేదు. కోరికలు తీర్చడానికి నా వెనకాతలు ఉన్న శక్తి ఎవరు? శ్రీరామ్. హే శ్రీరామ, రామనవమి శ్రీరామ్. ఐ డోంట్ కేర్, ఓకే.
ఆయన మీరు పట్టుకోవచ్చు కదా, నేనెందుకు పట్టుకోలేదు?
రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు, నేను మీ నుంచి ఆశిస్తున్నటువంటిది మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి.
చాలా మందిని రమ్మన్నాను కూడా నేను, కానీ నేను రమ్మంటే నేను రాలేకపోయాము అని చాలా మంది అనుకుంటే వాళ్ళని నేనే రానివ్వలేదు అన్నది మీకు అర్థమవుతుంది. అంటే వచ్చిన వాళ్ళని ఎవరు రానిచ్చారు? నేనే ఖచ్చితంగా రానిచ్చాను. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బీయింగ్ హియర్, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళ అహంకారాల వల్ల రాలేకపోయారు. చెప్పండి వాళ్ళకి మాస్టర్ ఈ మాట అన్నారు ఇచ్చేదంటే ఇది ఫైనల్ ఆన్సర్ అంట అనమాట. ఇది స్లాగ్ ఓవర్స్ వస్తాయే వన్డే మ్యాచ్, మరి ఇంకా ఊపు ఊపాల్సిందే కదా. అది ఎక్కడ వెళ్ళి తగులుతుందో, బ్యాట్ బాల్ కరెక్ట్ అవుతే ఏ సిక్స్ కో వెళ్తుంది, కరెక్ట్ కాలేదనుకో ఏమో ఎక్కడ పోతుందో నాకు తెలీదు. ఆ ఊపు ఊపుతున్నాను నేను వన్డే మ్యాచ్ ఊపులు. నేను కోరేది ఏంటి అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి వచ్చి గంటలు గంటలు గడపటం నేర్చుకోండి. ఇది మొదటిసారి నేను చెప్పటం లేదు. మీరు మీ ఇళ్లలో ఉండటం మానేయండి, ఆశ్రమంలో ఉండండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి నేను చెప్పేది, ఆశ్రమంలో మీరు ఉన్నాక ఆశ్రమం యొక్క అభివృద్ధిని డబ్బుతో కాదు మీరు చేయవలసింది, సాధకులను తయారు చేయటంలో చేయాలి. ఆశ్రమంలో మీరు మొజాయిక్ లైన్ వేశారా, ఏసీలు పెట్టారా? కానీ ఆశ్రమం అంటే ఎందుకు ఉండాలి అంటే ఒక ఏరియా మంది అంటూ ఉండాలి, అందుకు ఉండాలి. యూ హ్యావ్ సఫిషియెంట్, చాలా ఉంది ఇక్కడ, చాలా ఇంక ఎందుకంటే ఇక్కడ మీరేం చేయాలి? మొట్టమొదటి నేనేమడుగుతున్నాను అంటే గాయత్రి మంత్రము 2.5 గంటల పాటు సాధన చేసేటటువంటి వాళ్ళను కనీసము 108 మందిని తయారు చేయండి. అంతకంటే తక్కువ నేను మాట్లాడను, 108 మంది కనీసం. కానీ ఒక ఆల్టర్నేటివ్ ఉంది, దీనికి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే మీరు అరగంట సేపు గాయత్రి మంత్ర జపం చేసుకుని 2 గంటల పాటు మహాలక్ష్మి మంత్ర జపం చేసుకుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. 2.5 గంటలు ఇక్కడ కూడా, కానీ తేడా ఎక్కువ అర్థమైంది కదా. కానీ మీరేం చేస్తున్నారు మాస్టారు? నేను తాత్యం ఏం లేదు, నేను గాయత్రి మంత్రం చేస్తున్నాను. దానికి కారణాలు మీకు అనవసరం. నేను మీ నుంచి కోరుకునేది ఏంటి, 2 గంటలు గాయత్రి మంత్రం చెప్పము, 2 గంటలు మహాలక్ష్మి మంత్రం. కాదండి మేము గాయత్రి చేస్తే ఇట్స్ ఓకే, నేను చేస్తున్నది మీకు కాదంటే నాకైతే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని చేస్తున్నానేమో అని మీకు అపోహ రావచ్చు కదా. మీకు లాభాలు ఎక్కువ వచ్చేస్తాయేమో అని మిమ్మల్ని ఆపుతున్నాను అనుకుంటే ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ చేస్తుంది. ఇలాంటి సాధకుల్ని మన ఆశ్రమాలు అనేది ఇంకా ఉండి ఉంటే, నాకు తెలియదు ఏమంతా ఉన్నాయో లేవో, ఉండి ఉంటే ప్రతి ఆశ్రమంలోనూ ఇది ఆచరణలోకి పెట్టండి. ఈ సంవత్సరం అంతా నెక్స్ట్ శ్రీరామనవమికి దీన్ని పూర్ణావతి చేస్తుంటాం. అది ఒక క్లాస్ అంటే రోజు ఎంత, 2.5 గంటల పాటు మీరు ఇన్వాల్వ్ అవుతారు. నేచురల్లీ కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల వల్ల కానీ దానివల్ల కానీ టైం సరిపోకపోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో నేను స్వయంగా గమనించాను, దే కాంట్ అఫోర్డ్ 2.5 అవర్స్ టైం. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు 2 మాలలు గాయత్రి చేసుకో, 8 మాలలు మహాలక్ష్మి చేసుకో, 10 మాలలు. ఇక్కడ 27 మాలలు అయింది కదా రఫ్గా. ఇప్పుడు ఎంత చేయమంటున్నాను, 2 మాలలు గాయత్రి, 8 మాలలు మహాలక్ష్మి. లేదు మేము 1000 చేస్తాం, 10 మాలలు గాయత్రి చేస్తాం, చేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, నా గ్రూప్ లో ఉండరు, మానేయకండి. నా గ్రూప్ లో ఉండరు కదా అని మానేయకండి. వాళ్ళని మీరు బ్యాలెన్స్ చేసుకునేటటువంటి బాధ్యత మీది. మంత్ర జపం వరకే చెప్పాను నేను. ఈ సంఖ్య మీరు టచ్ చేశాక ఏ సంఖ్య, 108. ఆ 108 మంది కలిసి మేము ఇది చేస్తున్నాం మాస్టారు అని ఏదో ఒక పూర్ణిమ నాడు పూర్ణావతి పెట్టుకుంటే దాని తర్వాత ఏం చేయాలి అన్నది నేను మీకు చెప్తా, అంతకుముందు చెప్పను. ఎందుకంటే మాట ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ రిలేషన్, ఐ వాంట్ గ్రూప్ మినిమం 108.
ఇందుకు మీరు నేను 108 మీకు చెప్పాను కదా, మన శరీరంలో ఉన్నటువంటి దళాల సంఖ్య 108. మన శాస్త్రాలలోకి వెళ్తే దళాల సంఖ్య 1000, ఎందుకంటే మినిమం 108, మాక్సిమం 1000 దాటించండి మీ ఇష్టం. ఓకే, రెండవది ఇది ఒక అంటే ఏంటి, నాతో పాటు సాధనలో పాల్గొంటాము అన్నటువంటి వాళ్ళు కాస్త సీరియస్ గా ఈ గ్రూప్ తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోకపోతే అక్కడే ఆగిపోతారు మీరు 1 ఇయర్. మహాలక్ష్మి అందుగా ఇందుగా ఎన్ని మాలలు క్లియర్. ఇది 1 ఇయర్ కోర్స్ టుగెదర్. కానీ టుగెదర్ అనేటటువంటి మాట ఎప్పుడు వర్తిస్తుంది, మీరు 108 మంది సాధకులతో ఒక పూర్ణావధికి నాంది పలికితే. అప్పటికి ఎంత మంత్రం చెప్పైందో కూడా నాకు, ఈ వ్యక్తి ఎంత చేశాడు 2.5 గంటలు చేస్తే, 2.5 అంటే అతనేది కదా నా ఉద్దేశం, 27 మాలలు అని, 10 మాలలు ఇవి ఇంత, 10 మాలలు చేసేవాడు ఇంత జపం చేస్తాడు నెలలో, నెలలో 10 మాలలు చేసేవాడు ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. గట్ ది పాయింట్, కరెక్ట్ అకౌంట్ ఇచ్చి నాకు, ఫలానా వ్యక్తి ఫలానా ఊళ్ళో ఉన్నాడు, వాడి అడ్రస్ ఇది, ఇంత మంత్ర జపైంది. అది మీరు ఎంత తొందరగా ఈ శతశోధ సహస్రశ 100 మంది 108 మంది ఒక ఏరియాలో, గుంటూరు లాంటి ఏరియాలో 100 మంది ఏంటి అసలు మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే చాలా మంది రెడీ అవుతారు. కానీ ఇక్కడ రెండు గ్రూప్స్ ఇచ్చాను నేను మీకు, ఒకటి 27 మాలలు, రెండోది 10 మాలలు. క్లియర్, ఇది సాధకి ఒక లెవెల్. రెండో లెవెల్ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, అది కూడా ఆశ్రమంలోనే జరగాలి. సమయము, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము చేసేటటువంటి వ్యక్తులు 100 మందిని మీరు సమీకరించుకోండి ప్రతి ఆశ్రమంలోనూ. ఆ సమయము, ఆ అంశదానము, ఆ ప్రతిభాదానము ఆ ఆశ్రమానికే ఇవ్వండి, నాకే సంబంధించింది కాదు. కది పాయింట్, మరి మా ఊళ్ళో ఆశ్రమం లేదు మాస్టర్, మీరు 100 మంది కలిసి మీరు ఆశ్రమం పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు, బట్ ఐ వాంట్ 108. అంతకంటే తక్కువ వస్తే ఇంకా మీరు నన్ను చూడరు, నేను రాదు, నేను ఎప్పుడు వచ్చినా నాకు. కానీ 108 మంది డెడికేటెడ్ పీపుల్ కావాలి. మీ మాస్టర్ ఇలా అన్నారా అని మీరు లారీ అక్కడ పెట్టి, మాస్టర్ మీరండి 108 మంది ఉన్నారా నా లారీ ఎక్కించేసుకుని, నేను పొలిటికల్ మీటింగ్. పాయింట్ అర్థమైంది కదా, సమయము ఎలా ఉపయోగించుకున్నారు మీరు, ఇది చదవటానికి ఉపయోగించుకున్నారు. ఇదంటే అతనైనా నేనే ఇంతసేపు నేను చెప్పాను కదా గాయత్రి సావిత్రి. ఇదంతా కాకుండా ప్రతి 10 రోజులకి నేను ఒక పుస్తకాన్ని రెడీ చేసుకున్నాను, ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చు మీరు. ఈ విషయాలంతా కూడా ఇంకా నేను ఎంత భావావేశంతో చెప్పినా, నేను ఎంత చెప్పినా మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, మీకు ఎంత గుర్తుంటుందో తెలియదు. ప్లస్ ఇంతో ఈ సోదిక ఆయన పిలిచింది, ఇదంతా మాకు ఎప్పుడో తెలుసు. అభావం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా, ఐ నో వాట్ యు థింక్ అండ్ వాట్ యు డూ, అన్ఫార్చునేట్లీ ఫర్ యూ, ఫార్చునేట్లీ ఫర్ మీ. అయినా వదలనుగా, భూతంతో వచ్చిన కథ కూడా అది, వదిలే ప్రసక్తే లేదు, కొంత నీకు రెస్పెక్ట్ రావచ్చు. ఇరుక్కుపోయాక చేయగలిగేది పాయింట్ అర్థమైందా, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము 100 మంది ఒక గ్రూపుగా ఎక్కడ ఉన్నా నా వీలు బట్టి నేను వచ్చి మీకు మిగతా. కానీ ఈ ఆశ్రమాలను మీరు డెవలప్ చేయండి, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉండి ఆల్రెడీ ఒక న్యూక్లియస్ ఉన్నటువంటి వాటిని వదిలి మళ్ళీ ఒక కొత్తది అన్నట్టు ఎందుకంటే సమయదానము, ప్రతిభాదానము, అంశదానానికి మీరు రెగ్యులర్ గా ఉండాలని ఏం లేదు కదా. వారానికి ఒకసారి వస్తాను, ఓకే, నెల రోజులకు ఒకసారి వస్తాను, ఇంటి ఇస్తాను 10 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఇస్తాను, కానీ బి వెరీ స్పెసిఫిక్. ఇంచేత ఇది గురువులతో మీరు ఒక లింక్తో ఉన్నప్పుడు నీ లింక్ బట్టి రిజల్ట్ వస్తుంది.
రూపాయి పావులా లింక్ కావాలా, 1000 రూపాయలు లింక్ కావాలా అంటే బయట బట్టలు కొంటానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా చీప్ క్వాలిటీగా ఉంది, ఏం చేస్తారు? మరి గురువు దగ్గర అంశదానాన్ని మీరు చీప్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి గురువుని మోసగించడానికి ట్రై చేయకండి. మిమ్మల్ని మీరు మోసగించుకుంటారంటే అంతేత మీరు ఇచ్చేటటువంటి అంశదానము మీ సామర్థ్యాన్ని కంటే కొంచెం ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ మాత్రం ఉండకూడదు. ఆ తప్పు ఆధ్యాత్మిక జగత్తులో జరిగింది. భారతదేశం నాశనం అవడానికి అది ఒకటే కారణం. పూర్వకాలంలో అయితే రాజులు ఎంతెంత శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ చరిత్రలో నేను చదువుతాను కదా, ఎంతెంత ఇచ్చేసేవాళ్ళు భారతదేశం రాజ్యం సుఖించారు. ఇప్పుడు సమస్య ఏంటంటే గురువుకి ఎలా ఇవ్వాలో తెలియటంలే. నన్ను చాలా మంది అడుగుతారు, మేము ఇస్తామండి, వాళ్ళు కరెక్ట్గా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టరు. గోదానం చేసేట ఒకడు, గోదానం చేశాక వాళ్ళ పక్క వీధిలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు గోదానం చేశాడు. వెళ్ళి 3 గంటలకు వెళ్ళాడు గోదానం చేశాక. 3 గంటలకు వెళ్ళి 3 గంటలకి మా ఆవుకి మీరు అదేదో ఇవ్వాలండి, నేను పెడుతూ ఉంటాను, మీరు ఇచ్చారా? అలాగే అన్నాడు. సరే ఇచ్చాడు. మళ్ళా 4 గంటలకు వెళ్ళాడు, మళ్ళా 5 గంటలకు వెళ్ళాడు, మళ్ళా 6 గంటలకు వెళ్ళాడు. మీరు మా ఆవు దానం చేసేశాక అచేత నువ్వు ఇచ్చినటువంటి దానం సదుపయోగం అయిందా లేదా అసలు నీకు తెలుసా సదుపయోగం ఎలా అవుతుందో? దీన్ను ఆ మూర్ఖత్వం వద్దు. నువ్వు గురువుకి ఇచ్చేసావు, ఇంకా గురువుకి సామర్థ్యవంతుడవుతే అది సదుపయోగం అయినట్టు చూసుకుంటాడు. మీకు డౌటా సిద్ధిస్థాయి మీద కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ మీ అంత తెలివితేటలు లేవు వాళ్ళకి, మీరు ఆలోచించాలన్నమాట. ఏం అనేది మీకు మీకు గురువుల గురించి అసలు అవగాహనే లేదు. అసలు చేత ఆ 2 గ్రూప్ అర్థమైంది కదా. ఒకటేమో నాతో డైరెక్ట్ గా ఉండేటటువంటి గ్రూప్ సాధకుల గ్రూప్. సాధకులకు కూడా నేను ఇచ్చింది ఏంటి, జపమే ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు మీకు, అది గుర్తుంచుకోండి. నాతో లింక్ ఉంచుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఇంకా మంత్ర జపం మాత్రమే చేసుకుంటారు. ఎంతవరకు? 108 అయ్యింది. 108 అయ్యాక మీరు ఒక పూర్ణాహుతి డేట్ ఇచ్చి మళ్ళా అప్పుడు నాకు చెప్పి ఆ పూర్ణాహుతి డేట్కి నేను మీతో నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఈ తలన పంత ఎక్కడ పడతాం మాస్టర్? అందులో మీ మీద అసలు నమ్మకం లేదు, మీరు వస్తానంటారు. కానీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే సమయదానము, అంశదానము, ప్రతిపాదానము మీకు మీకు సాధ్యమైనంత మీకు సాధ్యమైనటువంటి ఆశ్రమంలో ఇచ్చుకుంటే ఆశ్రమానికి రండి. ఏదో ఒక ఆశ్రమంతో లింక్ పెట్టుకోండి. అంతే తప్ప నేను అన్ని ఆశ్రమాలతోనూ లింక్ ఉందండి మా గురుసత్తాలాగా అనకండి. ఏదో ఒక ఆశ్రమంతో మీకు లింక్ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆశ్రమాలు మాకు బాగాలేదు, నువ్వే ఒక ఆశ్రమం పెట్టు, నేనేం కాదంటున్నాను. నీకు మీ 108 మంది కలిసి ఈ సమయదానము, అంశదానము, ప్రతిపాదానము ఉపయోగించుకుని కొత్త ఆశ్రమం పెట్టుకోండి. దాన్ని కూడా చెప్పండి. ఇప్పుడు న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్ లాగా ఇవంతా ఓఆర్ ఆశ్రమాలు అనమాట, ఓల్డ్ రెగ్యులేషన్ ఆశ్రమాలు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళా పెట్టి వీళ్ళకంటే బాగా చేస్తాం అంటారు కదా, అదేమవుతాయి? న్యూ రెగ్యులేషన్. మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కావాల్సిందైతే సమయదానము, అంశదానము, ప్రతిభాదానము మీకు వీలైనట్టు మీరు చేసుకుంటూ మేము ఇలా చేసే మాట్లాడు రైట్ చెయ్యాలి. ఆచరణ ఉండాలి. ఆ అంశదానము ఇదిగో దీనికి ఖర్చు పెట్టాము, ఈ సమయదానంలో ఈ పుస్తకాలు చదివాం. ఎక్కడ చదివారు? మా ఇంట్లో కాదు, ఆశ్రమంలో చదివారు. వారానికి ఒకసారి వస్తారు, 15 రోజులకు ఒకసారి వస్తారు, రోజు వస్తారు. నేను అసలు ఏం అడ్వైస్ చేస్తున్నానో స్నానం చేసేసి ఆశ్రమానికి వచ్చేయండి. మీకు తెలియదు మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందిస్తారు. ఆ రామకృష్ణ మళ్ళీ వచ్చి మాట చెప్తే బాగుంది. ఇంట్లో ఇంటి కూర్చుంటారు, పక్కనున్నా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. ఏంటంటే ఇంట్లో మీకు ఉండేటటువంటి ఆ స్పెషల్ అట్రాక్షన్. ఎక్కువ కాలం ఆశ్రమంలో గడపండి, విజయానికి వెళ్ళండి, పడుకోవాలనుకుంటే ఎట్రాక్ట్ పడుకోండి, మళ్ళీ వచ్చేసేయండి. ఇక్కడ గడుపుతూ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏం చేయాలో మీకు అర్థం అవుతుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి రెండో గ్రూప్ అర్థమైందా? ఫస్ట్ గ్రూప్ తీవ్రమైనటువంటి సాధనలో లాగబోతున్నాను నేను, సెకండ్ గ్రూప్ ఆశ్రమాన్ని డెవలప్ చేయండి, థర్డ్ గ్రూప్ ఒకటి ఉన్నది ఈ థర్డ్ గ్రూప్ ఏంటి అంటే వాళ్ళు ఆశ్రమానికి రాలేదు తెలియలేరు కానీ అంశదానము ఏదో ఇవ్వగలరు, విరివిగా ఏదో ఒక ఆశ్రమానికి ఇవ్వండి. డోంట్ కమ్ టు ద ఆశ్రమం. ఆశ్రమంలో ఏం జరుగుతోందో నువ్వు చెప్పొద్దు, పట్టించుకోవద్దు. మళ్ళా అది సవ్యంగా అయిందా లేదా, వాడు తినేసి ఉంటాడు నాకు తెలుసు కదా. ఎదురెదురుగా ఒక వేశ్య, ఒక సన్యాసి ఒక ఊళ్ళో ఎదురెదురుగా ఉండేవాడు. కథ తెలుసా మీకు? తెలుసా అందరికీ? ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నువ్వు ఒకడిని వాడేం ఖర్చు పెడుతున్నాడో ఏదో చేయకండి. నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇచ్చే, నోరు మూసుకో. డోంట్ క్వశ్చన్. నీకంటే బాగా ఏ గురువు పేరు మీద ఆశ్రమం నడుస్తుందో ఆ గురువు ఎక్కువ సమర్థవంతుడు. హీ నోస్ వెన్ టు హిట్. పండతైందా? అంచేత కేవలము అంశదానము చేసేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పడండి. ఏదో ఒక ఆశ్రమానికి మేము ప్రతి నెల ఇంత ఇస్తాము. డబ్బు ఇవ్వలేం మాస్టర్, గివ్ యువర్ సెల్ఫ్ ఆశ్రమానికి రా, తుడు. అమ్మ అది పెడుతూ ఉంటే వడ్డించు. పంటతో ఉందా? శ్రమదానం లాంటిది సామర్థ్యం. నీట్గా ఉంచండి ఆశ్రమం. కానీ టైం ఇచ్చేశాక ఆ రోజులో మంచి పిక్చర్ రిలీజ్ అయిందండి, అంచేత ఆ రోజు రాలేకపోయింది. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. గురువులతో తిరగటం ఆడొద్దండి. మీకు రావాల్సి ఉంది, వస్తామంటే చెప్పండి, చేయండి. మీకు ఇష్టం లేదు, నో బడీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ. మరి మీరు అడుగుతున్నారు కదా, మన స్నేహాన్ని అడుగుతున్నానే చెప్తున్నానంతే. అంచేత ఆశ్రమంలో మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి క్లీనింగ్ చేస్తారు, రకరకాల ఆర్తులు ఇస్తారు, భగవంతుడికి స్నానం చేయిస్తారు, బాధ్యతగా తీసుకుంటారు. దీనికి డబ్బు ఏం ఇవ్వక్కర్లేదు కదా, దీనికి ఏం ఇవ్వాలి? ఇక హృదయం ఉంటే చాలు. మాకెక్కడ వీలవుతుంది మాస్టర్, నేను ఏమైనా అడిగాను అని నేను అడగటం లేదు, చెప్తున్నాను. అంచేత ఒకటే అంశదానం, డబ్బు ఇవ్వండి ఆశ్రమాన్ని ఇచ్చి మర్చిపోండి. మళ్ళీ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, ఎన్నిసార్లు ఇవ్వగలరో అన్నిసార్లు ఇవ్వండి. ఇక్కడ మళ్ళా కండిషన్స్ ఏం లేవు, ప్రతి నెల ఇవ్వాలి. మీరు గదించుకునే అంత ఇచ్చేయండి. పద్ధతిగా ఇస్తూ చాలా మంచిది. ఒకేసారి వాళ్ళ అంశం అమౌంట్ కాకుండా ప్రతి నెల ఇస్తూ అన్నది ఒక అలవాటు మీరు చేసుకుంటే మీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఈ నెలలో నేను ఇలా ఇవ్వదాను. సంసదానం అర్థమైంది కదా? వచ్చే సర్వీస్ ఇదంతా కాదు. మీరు బాగా పాడగలరు, మీరు బాగా పాడగలరు. సరే మరి పాట పూర్తిగా రాలేదనుకోండి, మీకు పాడగలిగితే ఎలా? మరి చాలా సార్లు ఏం బాధిస్తుందంటే మా కుటుంబ సభ్యులతో అనూప్ జలోటా ముందు మా తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ మా నాన్నగారు కానీ పాడితే ఎందుకు అనూప్ జలోటా పనికిరాడు? కానీ ఏం లాభం? సామర్థ్యం ఒకటి సరిపోదమ్మా. ఆ సామర్థ్యం ఇవ్వాలి, రావాలి. అంతేత మీకు ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోండి. లండన్ లో హైట్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఏం చేస్తూ ఉంటారంటే నెక్స్ట్ పొలిటీషియన్స్ అది ఒరేటర్స్ అది అవదలుచుకునేవాళ్ళు అక్కడ నుంచుంటారు. ఓ చెట్టు కింద ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు స్పీకర్ ఇచ్చేస్తూ ఉంటారు. వినేవాడు వింటాడు, వినేవాడు వింటాడు. అలాగే ఇక్కడ కూర్చో. ఇక్కడంటే అర్థమైనా? ఇక్కడది కాదు, మీరు ఎక్కడ ఇలాంటి ఒక సంస్థని పెట్టదలుచుకున్నారో యూ స్టార్ట్ గివింగ్ స్పీచెస్. నేను నా సంగతి చెప్తాను. నేను మా నాన్నగారి కొలీగ్స్ ఇంటికి వస్తే వంటింటికి పోయి మా అమ్మ వెనకాదలుతా అనుకునేవాడిని, ఎందుకంటే వాళ్ళకి దండం పెట్టాల్సి వస్తుంది. నోరు తెగలేదు కాదు, అంత పిరికి. హోటల్కి వెళ్తే చెప్పాలి కదా నాకేం కావాలి. అంచేత మా స్నేహితులు ఉన్నా తీసుకెళ్ళేవాడిని, ఎందుకంటే నేను సర్వర్కి చెప్పలేను. నేను అనేక సార్లు యూనివర్సిటీకి నేను నడిచి వెళ్ళాను, నేను బస్సులో వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? బస్ కండక్టర్ని టికెట్ అడగలేను. మరి ఇప్పుడు తీసుకురా, ఎవరు మాట్లాడు. ఇక్కడ కూడా చాలాసార్లు మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేవారు తప్ప నేను మాట్లాడలేకపో. నేను ఇంటి దగ్గర ఎక్కడ కూర్చుని మారుమూల మాట్లాడేది.
దేని గురించి చెప్తున్నాను, ఇది సామర్థ్యము లేకపోతే డెవలప్ చేసుకోండి, దానికి దీన్ని వేదికగా ఉపయోగించుకోండి. ఉపనిషత్తు చెప్పండి, ఎవడు వినకపోతే వింటేనే చెప్తారా? మీరు చదువుకోండి, పాయింట్ అర్థమవుతుందా? ప్రతిభాద, నేను ఈ విషయం గురించి స్పెషలైజ్ చేయబోతున్నాను. మాస్టర్ మాస్టర్ రాసిన బుక్ మీకు నచ్చిన పుస్తకం ఏదో ఒక పుస్తకం మీద మాస్టర్ చేయండి. ఆ విషయము మీరు తప్ప ఇంకెవరు చెప్పలేనంత స్థితికి అడగండి. ఎవడో వింటే ఏంటి, వినకపోతే ఏంటి, బైక్ ఉంటే ఏంటి, లేకపోతే ప్రతిభాదానం అర్థమైంది కదా. ఎలా చేసుకోలేదు ఒక టాపిక్ ఎందుకోండి, ఒక సబ్జెక్ట్ మీ ప్రతిభాది. ఇంకా పాటలు పాడతారు, డాన్స్లే చేస్తారు, పాయింట్ అర్థమైంది. దానికి మీరు ఒక స్పెసిఫిక్ టైం ఏదో మీరే నిర్ణయించుకుని ఆశ్రమానికి వస్తారు, స్పీచ్లు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఎంతమంది విన్నారు తెలీదు, కానీ మీరు కనుక దీన్ని మెల్లిగా డెవలప్ చేసుకుంటూ ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రతిభ డెవలప్ అవుతుంది. ఏ వారానికో 15 రోజులకో ఏ పూర్ణిమకో ఏ అమావాస్యానికో ఫలానా వాడు వచ్చి ఏదో అవస్థ పడుతూ ఉంటాడని ముందు నవ్వుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడు వస్తాడా వాడు ఆ విషయం బాగా చెప్తాడే, పాయింట్ అర్థమైంది. సో యూ గ్రో లైక్ దాట్, అంశదానము ప్రతిభాదానము సమయదానము ఈ గ్రో అవుతుంది. ఇంకేమైనా చెప్పటం మర్చిపోయాను నేను, ఏం మర్చిపోయాను అంటే సోలార్ సిస్టమ్ గురించి ఇంకో రెండు మాటలు చెప్పేస్తే సిలబస్ అయిపోతుంది. అంతేత నిన్న నేను ఏం చెప్పాను, నేను మీకు సోలార్ సిస్టమ్ గురించి గ్లోబ్స్ గురించి చెప్పాను. మన పృథ్వీ గ్రహంకి సంబంధించినటువంటి చైన్ లో మనం ఉన్నాము. చైన్ లో ఎన్ని గ్రహాలు ఉంటాయి, 7 గ్రహాలు ఉంటాయి. ఇది అర్థమైంది కదా, 7 గ్రహాలు ఉన్నటువంటి చైన్ లో ఒక దేశకాల పరిస్థితుల్లో కొన్ని లక్షలాది సంవత్సరాల వరకు ఒకే గ్రహము యాక్టివ్ గా ఉంటుంది. అంటే మిగతా 6 గ్రహాలు ఉంటాయి కానీ అవి యాక్టివ్ గా ఉండవు, ఉంటాయి అక్కడ. ఇంతవరకు అర్థమైంది కదా. అంచేత మొదటి గ్రహం నుంచి 7వ గ్రహం వరకు ఒక్కొక్కటి యాక్టివ్ అవుతూ వస్తూ ఉంటే దాన్ని ఒక రౌండ్ అంటారు. మళ్ళీ ఈ 7వ గ్రహం నుంచి మళ్ళా మొదటి గ్రహానికి ఇచ్చేతనత్వం మారుతుంది. సెకండ్ రౌండ్ మళ్ళీ థర్డ్ రౌండ్ అలాగే 7 రౌండ్స్ పూర్తవుతుంది. ఈ 7 రౌండ్స్ పూర్తి అవుతే ఒక చైన్ పూర్తయింది అని అర్థం. కన్ఫ్యూజన్ లేదు కదా. ఇలాంటి 7 చైన్స్ పూర్తవుతే ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం. ఇలాంటి 10 స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్స్ ని ఒక సోలార్ సిస్టమ్ అంటాము. అటువంటి 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్ కి అధిపతి అయినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, శ్రీరామ శర్మాచార్యులు. ఇక్కడ ఎన్ని రకాల గురువులు వస్తారో మీరు చూడండి. ఒక గ్రహంలోనే లైఫ్ ఉంటుంది, మిగతా 6 గ్రహంలో లైఫ్ ఉంటుంది. ఇంకేత గ్రహాధిపతికి సంబంధించిన ఒక గురువు ఉంటాడు, అంతే కదా. ఒక రౌండ్ కి సంబంధించిన గురువు ఉంటాడు, రౌండ్ కి సంబంధించిన గురువు కాస్త పెద్దవాడు. ఒక చైన్ కి సంబంధించిన గురువు ఉంటాడు, ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించిన గురువు ఉంటాడు, ఒక సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటి గురువు. ఈ సోలార్ సిస్టమ్ కి సంబంధించినటువంటి గురువుని నారదుడు అంటారు, బ్రహ్మర్షి అంటారు. అంటే ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఈ 10 స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటాడు లీడర్ గా. ఇదివరకు నారదుడు ఉండేవాడు, ఇప్పుడు ఆ పోస్ట్ ఎవరు తీసుకున్నారు, మారిద్దరు. అది కూడా నాకు తెలిసి గాయత్రి పరివారం వాళ్ళకి తెలుసు నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అది ఆ విషయం గురించి మాట్లాడుతలేదు. స్వయముగా ఆయన రైటింగ్ తోనే ఆయన రాస్తున్నాడు, నేను బ్రహ్మర్షిగా ఈ జన్మలో ఫలానా డేట్ మారాను, నారదుడిని డిస్ప్లేస్ చేశాను. డిస్ప్లేస్ చేశాడు అంటే ఆ నారదుడు ఇంకో స్థితికి వెళ్ళి గురు పరంపర అర్థమైంది కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఒక పృథ్వీ గ్రహం మీద ఇంకా ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇవంతా అర్థమే కదా. కిందకి దిగుతాం ఇప్పుడు. ఒక పృథ్వీ గ్రహం మీద ఎలాగైతే 7 గ్రహాలు ఉత్పత్తి అయి లయం అవుతూ ఉంటాయో, ఒక పృథ్వీ గ్రహం మీద 7 మానవ జాతులు ఆవిర్భవించి లయం అవుతూ ఉంటాయి. దాన్ని రూట్ రేసెస్ అంటాం. అంటే ఒక పృథ్వీ గ్రహము మీద జీవితం ఉంది. ఈ జీవితము పృథ్వీ గ్రహం మళ్ళా పై గ్రహం
ఇవల్యూషన్ లో ఇది నాలుగో గ్రహం ప్రస్తుతం. ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఐదో గ్రహానికి వెళ్ళాలి. ఇది ఐదో గ్రహానికి వెళ్ళాలి అంటే ఇది లయం అయిపోవాలి, పృథ్వీగ్రహం. ఈ పృథ్వీగ్రహం లయం అవ్వాలి అంటే ఏడు రూట్ రేసెస్ పృథ్వీగ్రహం మీద ఉత్పత్తి అయ్యి లయం అవ్వాలి. ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేస్, థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్, సిక్స్త్ రూట్ రేస్, సెవెంత్ రూట్ రేస్. సెవెంత్ రూట్ రేస్ అయిపోగానే పృథ్వీగ్రహం లయం అయిపోతుంది, ఐదో గ్రహం వస్తుంది. మళ్ళీ ఐదో గ్రహంలో ఏడు రూట్ రేసెస్ వస్తాయి, అది లయం అయిపోతే ఆరో గ్రహానికి వెళ్తుంది. ఆరో గ్రహంలో మళ్ళా ఏడు రూట్ రేసెస్ వస్తాయి, అది లయం అయిపోతే ఏడో గ్రహానికి వెళ్తాం. ఇలాగ ఒకటి నుంచి ఏడు వరకు ప్రతి గ్రహంలో ఏడేడు రూట్ రేసెస్ చొప్పున ఏడో గ్రహంలో ఏడు రూట్ రేసెస్ పోతున్న ఒక రౌండ్ అవుతుంది. ఆ సంఖ్యల్ని కాస్త మీరు తర్వాత చదువుకోండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు పృథ్వీగ్రహం మీద ఉన్నటువంటి ఈ ఏడు రూట్ రేసెస్ లో నాలుగు రూట్ రేసెస్ అయిపోయాయి, ఐదవ రూట్ రేస్ జరుగుతోంది. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రూట్ రేస్ జరుగుతోంది? ఐదో రూట్ రేస్ జరుగుతోంది. అంతేత పృథ్వీగ్రహం లయం అయిపోవాలి అంటే ఏం జరగాలి? ఆరో రూట్ రేస్ రావాలి, పోవాలి. దాని తర్వాత ఏడో రూట్ రేస్ రావాలి, పోవాలి కదా. ఈ ఐదవ రూట్ రేస్కి స్పెసిఫిక్ గా కావాల్సినటువంటి ఏ విజ్ఞానం అయితే అందజేయాలి అనుకున్నాడో అది గురుదేవుల యొక్క పంచవీరభద్ర సాధన. పంచవీరభద్ర సాధన గురుదేవులు చేసినటువంటి అనేక సాధనలో ఒకటి. గాట్ ది పాయింట్? అంచేత ఈ ఐదవ జాతికి సంబంధించినటువంటి అంచేత ఐదవ రూట్ రేట్ ఇక్కడ ఒక విశేషత ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుండలిని గురించి ఎందుకు చెప్తున్నాను నేను? ఫస్ట్ రూట్ రేస్ మినరల్ కుండలంకి ప్రాముఖ్యత, సెకండ్ రూట్ రేస్ దేనికి ప్రాముఖ్యత? వెజిటబుల్ కింగ్డమ్కి ప్రాముఖ్యత. థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్, ఫిఫ్త్ రూట్ రేస్ లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దైవీ ప్రణాళికకి ప్రాముఖ్యత ఇవ్వాలి కనుక ఇది ఈ దేశ కాలానికి సంబంధించినటువంటి ప్రకృతి యొక్క నిర్ణయం కనుక ఈ దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవించలేకపోతే పోతారు. ఇదే దారి లేదు ఇంకా అక్కడ. క్షిపా మధస్రం అశుభ నాసురీశేవయు అంచేత నాకు టైం ఉంది. ఇంకోసారి మీకు టైం లేదు, మీకు అర్థం అవటం లేదు. అది యూ డోంట్ హ్యావ్ టైం, ఐదర్ యూ బికమ్ డివైన్ ఆర్ లీవ్ ది ప్లానెట్ ఎర్త్. పృథ్వీగ్రహాన్ని వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు? మళ్లీ పృథ్వీగ్రహమే ఏర్పడి మళ్లీ అక్కడ పూర్తి రేట్లోకి వచ్చి మళ్లీ మళ్ళా అప్పుడు శ్రీరామ్ శర్మ ఆచార్య బదులు మీరు వస్తారేమో పరిణామ క్రమంలో ఏమో అవడితే అప్పుడు ఇప్పుడు వదిలేసుకున్నారే అప్పుడు వాళ్ళు వస్తారు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు పోతాయి అందుకు ఇంతమంది గురువులు ఆవిర్భవించి ఎక్కడో అక్కడ మిమ్మల్ని తోసేద్దాం ముందు తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తాం. కానీ మా శ్రీరామ్ శర్మ ఆచార్య శిష్యులకు అన్ని తెలియదు. ఎక్కడో అక్కడ చూడితే ఎలా అర్థమైందా? మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఏడు గురువులు ఉన్నారు. మీరు గమనించారో లేదో సిబివి బ్లావెట్స్ కి లారీ మాషయ అరవిందో మదర్ మీద తర్వాత శ్రీరామ్ నేను గట్టిగా పెట్టినటువంటి గురు సత్యం కాదు. మరి ఇవంతా నేను ఎప్పుడు చెప్పాలి మీకు? నేను ఎలా చెప్పాలి? ఏం చెప్తాను? పాయింట్ అర్థమైంది కదా. మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోగలిగితే నేను చెప్పగలను. అంచేత ఈ ఏడు రూట్ రేసెస్ కి, ఈ ఏడు గ్రహాలకి, ఈ ఏడు రౌండ్స్ కి, ఈ ఏడు చైన్స్ కి, ఈ 10th స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి జ్ఞానము అంతా కూడా ఈ గురు సత్తాలో ఉన్నది, మాత్రం ఉన్నది. మీరు పట్టుకుంటే తెలుస్తుంది. మరి అంత విజ్ఞానాన్ని మీరు ఎలా టైం వేస్ట్ చేసేసుకో? మీరు ఎలా చదవాలి? రాత్రి పగలు చదవాలి. ఇంట్రెస్ట్ నిజంగా మీకు ఉంటే నేను చదవటం. ఇప్పటికీ నేను హైదరాబాద్ వెళ్తే ఓ 30,000-40,000 రూపాయల పుస్తకాలు కొనుక్కు తెచ్చుకుంటే ఈవెన్ నౌ చదువుతాను.
గొప్ప కోసం చెప్పటం లేదు. నేను ఈ పరిస్థితుల్లో ఇంత చదవగలిగినప్పుడు ఈ చదివిందంతా నేను మీకు చెప్తాను మర్రో అంటే మీ ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ఉంది మీ ప్రవర్తన? తగ్గలేదు. కానీ బిజినెస్ ఏంటి? మీరు 108 మంది రండి, నేను చెప్తాను. అంతకంటే తక్కువ చెప్పను. ఎందుకంటే అంతమంది కంటే తక్కువ నేను చెప్పి వేస్ట్. నాకు ఇంకొక అనుభవం కూడా ఏంటి అంటే, ద 101 మంచి ఎక్స్పెరిమెంట్ అని సైన్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. 100 మంది కలిసి చేసేటటువంటి పనికి లైఫ్ ఎక్కువ అవుతుంది సైంటిఫిక్ గా కూడా. అంతేసరిగా లాభం లేదు 100 మంది కలిసి చేయటం. కాబట్టి పాయింట్ అన్నిటికంటే కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ అర్థం చేసుకోండి. జడ్జిమెంట్ డేస్ అని మీకు ఉందా పుస్తకం మీ దగ్గర? అది జడ్జిమెంట్ డేస్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి కాలం. ఈ నిర్ణయాత్మకమైనటువంటి కాలము 5 అనేటటువంటి సంఖ్య దాటాక వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచము అంటాం. ఇప్పుడు 50 రూట్ రేట్స్ లో ఉన్నాం కదా, అంతటి ఇది నిర్ణయాత్మకమైనటువంటి కాలం. నువ్వు నిర్ణయించుకోవాలి పరిణామ క్రమంలో ప్రతి గ్రహం మీద ఆ దైవీ చేతనత్వానికి అనుకూలంగా వెళ్తావా, లాగపోతే వెనక పడిపోతావా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది భయపెట్టడానికి ఏం చెప్పటం లేదు. ద టైమ్ హ్యాస్ కమ్. ఇంచేత నాకు వీలు పడలేదు, నా భర్త ఒప్పుకోవటం లేదు, నా భార్య ఒప్పుకోవటం లేదు, నా వయసు అయిపోయింది, నా కళ్ళు కనిపించటం లేదు. నీ ఇష్టం అది. ప్రజ్ఞాచక్షు అని ఆర్య సమాజానికి స్థాపించినటువంటి దయానంద సరస్వతికి ప్రేరణ ఇచ్చి ఆయనకు ఆ విద్య నేర్చినటువంటి గురువు కళ్ళు లేనివాడు గిరిజానంద సూర్యదాస్ కళ్ళు లేనివాడు. హెల్త్ అది మర్చిపోండి మీరు పరిణామ క్రమంలో. అందుకే అఖండ జ్యోతి మ్యాగజైన్ మీద శ్రీరామ శర్మ ఆచార్య మాటలు చాలా తమాషాగా రాశాడు. గాయత్రిని నేను మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి అందజేయటం లేదు, ఈ గాయత్రి ఎందుకు వచ్చింది అంటే పృథ్వీని స్వర్గంగా మార్చడానికి వచ్చింది. ఒక్కడికి అర్థం కాలే ఆ టైటిల్ పేజ్ మీద ఆయన ఏం రాశాడు చెప్తూ ఉంటారంటే పృథ్వీపై స్వర్గం అవుతాడు. ఏం స్వర్గం అవుతాడు? మీకు తెలిస్తే కదా స్వర్గం ఎలా ఉంటుంది. మీ ఉద్దేశంలో స్వర్గం ఏంటి అంటే తాగి తందనాలు ఆడుతూ హాయిగా ఉంటే స్వర్గం. అంతేగా స్వర్గం అంటే అప్సరసలు ఉండాలి, ఇష్టం వచ్చినట్టు తిండి తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసుకోవచ్చు. ఎమర్సన్ అనుకుంటా ఒక మాట అన్నాడు, నన్ను నరకానికి పంపించే నేను దాన్ని స్వర్గంగా మార్చిస్తాను. మనము
జై గురుజీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని. పుత్రిణస్సంతు పౌత్రిణస్సంతు జీవంతు శరదాం శతం. వెళ్ళామనుకోండి, అరగంట సేపు కరెంట్ పోయింది, సినిమా వదిలేసి వస్తావా? అరగంట సేపు కరెంట్ పోయినా సినిమా చూసి వస్తావా? చేత టైం అయిపోతుంది, దాని అయిపోతుంది, తొమ్మిది అయిపోతున్న వాళ్ళు మరి ట్రైన్ దానికి లేట్ అవుతే వెళ్ళండి. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు, నేను పబ్లిక్ గానే చెప్తాను, ఓకే కదా. ఇంత వినదలుచుకున్న వాళ్ళు వినండి, కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, నాకు ఒక అంటువ్యాధి ఉంది అని అనుకుంటున్నాను. ఈ అంటువ్యాధి ఉంది అని నేను చెప్పు ఉంటే మీరందరూ వచ్చి ఉండేవారు కాదేమో, అందుకని చివరిలో చెప్తున్నాను. ఏంటి అంటువ్యాధి అంటే తక్షణం చేసేయడం అలవాటు. ఆ రోగం మీకు అంటించాలి అని నా కోరిక. అర్థమైంది కదా? అంటే తక్షణం చేశాను. అంటే ఇప్పుడాక నేను చెప్పినటువంటి రూల్స్ ఉన్నాయి, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. లేదు, నేను కేవలం సమయదానమే ఇస్తాను, నేను కేవలం ప్రతిభాదానమే ఇస్తాను, నేను కేవలం దానికి మీకు నా రోగం అంటుకుంటే ఇవాళ పేర్లిచ్చి వెళ్ళండి. నాకు అర్థమైపోతుంది రోగం, మీరు నా రోగగ్రస్తులు అయిపోయారు. లేదు, మీరు చాలా ఆలోచించగలరు కనుక మీకు నాలాగా తొందరపడి నిర్ణయం చేసుకునే అలవాటు లేదు. కొన్ని జన్మలు మేము ఆలోచించి నిర్ణయించుకుంటాం మాస్టర్, ఇట్స్ ఓకే. కానీ ఈ పేర్లు నాకు ఇవ్వకండి. ఈ పేర్లు తీసుకోవడానికి ఎవరైనా ముందు వస్తున్నారా? కాస్త చూసుకోండి అది, ఓకే. కాస్త ముగ్గురు నలుగురు కలిసి చేసుకోండి, ఓకే. ఇప్పుడు కాదు, ఈ క్వశ్చన్స్ చెప్పేశాక అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మహాభారతంలో సాయి వస్తున్నారట కొంత. అవును, రిసీవ్ మేము చేసుకుందాం, నేను చేస్తాను. రైట్, అశ్విని దేవతల అనుగ్రహం పొందాలంటే సాయిని రిసీవ్ చేసుకోవాలి. అంతేగా? కానీ పని ఉండి టైం ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, కానీ మిగతా వాళ్ళు పేరు ఇచ్చి వెళ్ళండి. చెప్తా చెప్తా.